తర్వాత మీరు శివుని కానీ విష్ణు ఉన్న వస్తు పరమార్థం ఒకటే, ఈయన హృదయం ఆయన, ఆయన హృదయం ఈయన, పరమార్థం ఒకటే. తర్వాత మీరు ఆరాధించేటప్పుడు ఏమవుతుందంటే అలా ఆరాధన మనసుకు ఏకాగ్రత, మనసుకు ఏకాగ్రత అంటే పెద్దలు ఏం చెప్తారు, ఉపనిషత్తు ఋషులు ఏం చెప్తారంటే ఏకాగ్ర, మీకు జ్ఞానం సంపాదించాలంటే ఏకాగ్రత కావాలి. బజార్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి. అలాగే మీకు ఏదైనా ఆత్మజ్ఞానం సంపాదించాలంటే దానికి పెట్టుబడి ఏకాగ్రత ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎంత సహజంగా ఉండాలని ఒక ఉపనిషత్తులు చెప్పాడంటే మీరు గాలి పీల్చుకుంటున్నారు, మనం గాలి ఇచ్చి పెడతాం, గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ గాలి బయటకు వస్తూ ఉంటుంది. అది మన శరీరం చనిపోయే వరకు విశ్వాసం విశ్వాసాలు అంటారు, శరీరం చనిపోయే వరకు విశ్వాసం. సరే చివరి గాలి పోయినప్పుడు మనకు తెలియదు, చివరి గాలి పోతుంది. ఆ చివరి గాలి పోయినప్పుడు గాలి ఇచ్చిపెట్టేశాక మళ్ళీ గాలి పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, ఆ చివరి గాలి పోయినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ గాలి పీల్చుకోవడానికి, గాలి జరగదు. ఈ బెడ్ చనిపోయాడు, నువ్వు చనిపోయినట్టు నీకు తెలియదు, నీ పక్కవాడికి తెలిసి నీ వీళ్ళు డెడ్ అన్నా. నువ్వు చివరి శ్వాస ఇంకా నాకు శ్వాస, నువ్వు గాలి విడిచిపెట్టేస్తావు మళ్ళీ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, అది ఇంకా అందదు. అప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు నీకు తెలియదు, ఈ ప్రయత్నంలో ఉంటావు. మళ్ళీ గాలి పీల్చుకోవాలి, మళ్ళీ గాలి పీల్చుకోవాలి, మళ్ళీ సినిమాకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈ ప్రయత్నంలో ఉంటే గాలి పీల్చుకో, నువ్వు డెడ్ అయిపోతావు. నువ్వు తెలియదు నేను డెడ్ అవుతున్నా, పక్కవాడికి తెలుస్తుంది ఇది డెడ్ అని. ఈ డెడ్ ఈ పాత్ర అంటే బృందకి ఉపనిషత్తు ఋషి ఏమని చెప్పానంటే గాలి పీల్చుకుంటున్నావు, నువ్వు ప్రయత్నం ఏమన్నా, నీ ప్రయత్నం మామూలు పీల్చుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు, గాలి పీల్చుకుంటున్నావు, నీ ప్రయత్నం ఉంది. అది నీ ప్రయత్నం మీద కానీ గాలి పీల్చుకోలేకపోతే గుండె జబ్బు ఉందని అర్థం. నీ సహజంగా గాలి సహజంగా ఆ గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కూడా గుండె జబ్బు ఏదో ఉందని అర్థం. సహజంగా మనం గాలి పీడ్చుకుంటాం, విడిచిపెడతాం, సహజంగా దాని అంతరాది విశ్వాసం విశ్వాసాలు వెళ్ళిపోతాయి. ఆ విశ్వాస విశ్వాలు ఎంత సహజంగా ఉన్నాయో నీ ఏకాగ్రత అంత సహజంగా ఉండాలి. నువ్వు భగవంతుని తెలుసుకోవడం ఎనపెట్టిని ఓపెన్ చేయాలంటే దాని తాళం చేయ నీ దగ్గర ఉండాలి. అలాగే నీ హృదయంలో ఈస్తాడున్నా నువ్వు ఏకాగ్రత తాళం చేయి లేకుండా ఆ ఎనపెట్టి నువ్వు తీయలేవు. అంచేత విశ్వాస విశ్వాసాలు ఎంత సహజంగా ఉన్నాయో నీకున్న ఏకాగ్రత కూడా అంత సహజంగా ఉండాలి, అంత న్యాచురల్ గా ఉండాలి, నార్మల్ గా ఉండాలి. కొంతమంది శ్రద్ధ, కొంతమంది చాలా కష్టపడి చదువుకుంటారు, కొంతమంది కష్టపడి చదువుకుంటారు. వాళ్ళకి రాత్రి మూడైన వాళ్ళకి తెలియదు, రాత్రి భోజనం చేసి 8 పుస్తకం తీసుకోండి, వాళ్ళకి మూడైనా తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళు 12 దాకా చూస్తే తిడతారా, ఇదేంటారా ఈయన చదివి ఈ గొడవ ఏంటి, లైట్లు ఏంటి గొడవ, మమ్మల్ని నిద్రపోనే వాడు. అది పిల్లలు, కొంతమంది పిల్లలు వాళ్ళు చదువుకోమని చెప్పరు, చదువుకుంటారని తిడతారు. ఇదేంటారా మా కొంప చేస్తున్నా, మమ్మల్ని నిద్రపడినాలు, ఇది లైట్లు ఏంటి తెల్లవాళ్ళు, ఈ లైట్లు ఏంటి పట్టుకు తిడతారు. పట్టు తిరిగితే వాళ్ళు చదువు మానరు, ఆ గదిలో నుంచి ఇంకో గది అక్కడ లైట్ వేసి తలుపులు వేసేసి లైట్ వేసుకుంటారు కానీ వాళ్ళు బుద్ధి వాళ్ళు మానరు. అక్కడి నుంచి పోతారా గదిలో నుంచి, మా నిద్ర చెడగొట్టేస్తున్నారు, రాత్రి తెల్లవాళ్ళు లైట్ ఏంటరా అంటారు. ఆ గదిలో నుంచి ఇంకో గదిలోకి పోయి వాళ్ళు చదువు మానరు. అది సహజంగా సహజమైన ప్రవృత్తి వాళ్ళకి. అది ఏంటది, అది ఏకాగ్రత. కొంతమంది రాత్రి 9 పుస్తకం తీసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు సూర్యుడు ఉదయించి సూర్యకిరణాలు వాళ్ళ మీద నెత్తి మీద పడే వరకు వచ్చారు. ఇప్పుడు శివరాత్రి జాగరణ ఏంటండి, కొంతమంది సినిమాకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏదో పేకాట ఆడుకుంటున్నారు, ఏది జాగరణ అంటున్నారు, ఎవరి కాలక్షేపం ఆడదు, పగలేమో అన్నం తింటే మానేసి అట్టిపళ్ళు చదువుడు ఇన్ని తినేస్తున్నారు కొంతమంది. అంటే శివరాత్రి రోజునే పగలేమో ఏమి తినకూడదు. కొంతమంది ఎంత కఠినమైన ఇష్టలు ఉంటారు, నిర్జల ఉపదేశం చేస్తారు, ఆ రోజున అసలు మంచిని తాగరు, అలా అందరూ చేయలేరు. కొంతమంది అట్టి పండు తింటారు, అది ఉపవాసం అంటే ఏంటంటే ఆ రోజున నిప్పుతోడు సంబంధం అనే విషయం మీరు తినకూడదు. మామూలుగా అట్టి పండు తినచ్చు, అది యాపిల్కాయ తినచ్చు, కానీ నిప్పుతోడు సంబంధం నిప్పుతోడు సంబంధమైన వస్తువు తినకూడదు. అంటే కాఫీ కానీ టీ కానీ అన్నం కానీ కూర కానీ పొంగల్ కానీ అంటే నిప్పుతోడు ఏదైతే ఉడుకుతుందో అది తినకూడదు. మామూలుగా అట్టిపండు తినవచ్చు, యాపిల్కాయ తినవచ్చు. అది జాగరణం అంటే మీరు శివస్మరణ చేయాలి. ఆ చదువుకునే పిల్లలు రాత్రి వాళ్ళు నిద్ర చెడగొట్టుకుంటున్న భావం లేకుండా అది ఎలా చదువుతారో అలా శివస్మరణలో మురిగిపోయి ధ్యానంలో మురిగిపోయి సమాధి స్థితిలో మురిగిపోయి జాగరణ చేయాలి. అలా కఠినంగా మనం చేయలేమండి. కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు, అట్టిపండు తినరు, యాపిల్కాయ తినరు, మంచినీళ్ళు తాగరారు. ఆ ఉపవాసాలు మనం చేయలేము. ఇప్పుడు మీరే ఎవరైనా ఉపవాసాలు చేసేటంటే అగ్నితో సంబంధం దేనికి చేస్తే సరిపోదు. అంటే అట్టిపండు యాపిల్కాయ తినరు, తర్వాత చలివిడు తినకూడదు. ఆ చలివిడు అయితే తింటే ఉన్న ఆరోగ్యం చెడిపోదు. ఈ పగలు ఈవేళ పగలు చాలా మంది ఉపవాసం చేస్తారు, వాళ్ళు ఉపవాసం చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు, కొంతమంది సినిమాకి వెళ్ళిపోతారు. అంటే శివస్మరణ చెయ్యాలి. అంటే ఆ రోజున మీకు విషయ చింతనలో కూడా అంతా శివస్మరణలో ఉండాలి. శివస్మరణ నుండి శివుణ్ణి స్మరించుకుంటూ శివుడి పాదాలు ధ్యానం చేసుకుంటూ జాగరణ చెయ్యాలి. అంటే ఏదో ఒక 10 మంది అక్కడ కూర్చుని కాలక్షేపం కౌర్లు చెప్పుకుని ఊసిపోని కౌర్లు ఉపయోగం లేని మాటలు చెప్పుకుని రాత్రి తర్వాత కాలక్షేపం చేస్తారు. అది ఆచార్యులు వారు ఏమన్నారంటే శివానంద లహరిలో, శివానంద లహరి ఎక్కడ రాశారంటే శ్రీశైలంలో రాశారు ఆచార్యులు వారు. అందులో ఏమని రాశారంటే నేను మా ఇంటికాడ ఉండొచ్చు. ఎవరు ఆచార్యులు వారు అన్నారు, నేను మా ఇంటికాడ ఉండొచ్చు, లేదా ఏ మలయ పర్వతాల్లో ఉండొచ్చు, లేదా గుహల్లో ఉండొచ్చు, లేకపోతే గుహల్లో ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రయాణంలో ఉండొచ్చు. నేను ఇంటికాడ ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, బయట ఎక్కడైనా జర్నీలో ఉండొచ్చు, లేదా హిమాలయ పర్వతాల్లో గుహల్లో కొండల పక్కన ఎక్కడ ఉండొచ్చు. శివ, నేను ఎక్కడుంటే ఏముంది, నా శరీరం ఎక్కడుంటే ఏముంది, నా మనస్సు నీ పాదాల మీద నిలబడి ఉండాలి. ఈ శవం ఎక్కడ చోటు ఉంటుంది, ఎక్కడుంటే ఉండనే, ఇంటికాడ ఉంది, లేదా బజార్లో ఉంది, హిమాలయ పర్వతాల్లో ఉంది, గుహల్లో ఉంది, మీకు అర్థమవుతుంది, ఎక్కడ లేకపోతే హాస్పిటల్లో ఉంది, ఎక్కడో చోట శవం. శవం చచ్చిపోయేకి పుట్టింటికాడ అత్తోరింటికాడ ఎక్కడో చోట ఉండాలి. అది మన శవం బయట, ఈ శవం శరీరం శవం అయ్యాక బయటికి వెళ్లే వరకు మనకు భక్తున్న లేకపోతే ఎక్కడ చోట ఉండాలి కదా. అది దాని ఎక్కడో చోట ఉండని ఆచార్యులు వారు ఏమంటున్నారండి, ఆ శవం ఎక్కడో చోట ఉంటుంది, దాని అలా ఉండనే. కానీ నీ మనస్సు మటుకు దోణ కట్టాడు ఎలా కట్టేస్తారో అలాగే నీ ఈ మనస్సును మటుకు నీ పాదాలకి కట్టివేయబడి ఉండాలి. ఆ పని మనం శివరాత్రి రోజున కూడా చేయడం, ఆ పని మనం శివరాత్రి రోజున కూడా చేయడం. భగవాన్ ఉపవాసాన గురించి ఏం చెప్పారంటే ఉపవాసం ఏంటది, ఉపవాసం అంటే సమీపంలో నివసించడం. భగవాన్ ఏం చెప్పారంటే ఉపవాసం, ఉపవాసం అంటే సమీపంలో ఉండటం. ఎవరికి సమీపంలో ఉండటం, సమీపంలో ఉండటం ఏంటంటే నువ్వు మొత్తానికి అన్నం మానేసి ఎంతో కొంత తక్కువగా ఆ దేహానికి సరిపడి నువ్వు కొంచెం తక్కువగా తిని అన్నం మానేసి అన్నాన్ని చింతించడం కంటే ఎంతో కొంత తిని శివుని చింతించడం మంచిదన్నారు. మొత్తానికి అన్నం మానేసి అన్నాన్ని అసమాన ధ్యానం చేస్తున్నారు. ఆ ఉపవాసం రోజున అన్నాన్ని ధ్యానం చేసినట్టు ఉపవాసం ఎందుకు, మీరు ఒక మాట దృష్టి పెట్టుకో, శరీరంతో ఉపవాసం, మనస్సుతోటి అన్నాన్ని జపం చేయటం. శాస్త్రంలో ఒక మాట, మనిషి శరీరంతో చాలా తక్కువ తప్పులు చేస్తాడు. మనిషి శరీరంతో చాలా తక్కువ తప్పులు చేస్తాడు. వాడు ఎక్కువ చేసే పాపాలు, వాడు ఎక్కువ చేసే దోషాలు, వాడు ఎక్కువ చేసే మిస్టేక్స్, వాడు ఎక్కువ చేసే తప్పులు అన్ని మనస్సుతోటి చేస్తాడని చెప్పాడు శాస్త్రం. అది మీరు కూడా ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళిపోయి వాడు తొందర ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకోండి. ఏమంటే మనస్సు ఎక్కువ పొరపాట్లు చేస్తుంది, కళ్ళు ఎక్కువ పొరపాట్లు చేస్తాయి, శరీరం అంత ఎక్కువ చేయదు, కానీ ఎక్కువ దోషాలు మోసుకొచ్చేది మన మనస్సు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసినా అసూయ పడుతున్నారు కొన్ని, శరీరం అసూయ పడదు. ఎవరు అసూయ పడుతున్నారు? మనస్సు అసూయ పడుతుంది. ఆ తప్పు ఎవరు చేస్తున్నారు? మనస్సే చేస్తాను, శరీరం చేయటం లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే శరీరం ఏదో చేసేస్తాం. శరీరం చేసి తక్కువగా చేస్తుంది, మనస్సు చేసే పొరపాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. యేసు క్రీస్తు అన్నాడు, రోజు నీ కాళ్ళు తప్పులు చేస్తాంట, రోజు నీ కళ్ళు తప్పులు చేస్తాంటే చెయ్యొద్దని చెప్పు. వాటికి కళ్ళకు చెప్పు, ఆ కళ్ళకు టీచ్ చెయ్యి, ఆ కళ్ళకు బోధించు తప్పులు చేయొద్దని. నువ్వు చెప్పిన కాళ్ళు వినకపోతే కాళ్ళు పీక అవతల పారే. ఏం చదవండి, శరీరం చనిపోయాక శాశ్వతంగా నరకంలో ఉంటాం, నరకంలో ఉంటాం కంటే ఇప్పుడు పోయిన 10 రోజులు గుడ్డి వాడిగా ఉంది. కానీ నీ కళ్ళు పీ కావాల పాడే. అది నువ్వు బాహ్యం ఏదో చేస్తున్నావు అని కాదు ఏసు చెప్పింది. హృదయశుద్ధి గల వర్ధాన్యులు వారి జేబున చూచెదరు. నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు? పవిత్రంగా ఉన్నావు లేదా? ఆ పవిత్రులకు ఈశ్వర దర్శనం అవుతుంది బాపరా, అడగక్కర్లేదు. నీకు యోగ్యత ఉన్నప్పుడు, అడగత ఉన్నప్పుడు నాకు ఈశ్వర సాక్షాత్కారం కావాలని అక్కర్లేదు. ఆయనే వస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. మన బాధలు, మన సంకెళ్ళు, మనకున్న ఇబ్బందులు మనం ఓడగొట్టుకోలేము, వాటిని వేరుపరచలేము. అవి కానీ ఈశ్వరుడు రావాలి, వాటిని వదిలించాలి. అయితే మనంతా మనం తెలివితేటలో కొన్ని సంకెళ్ళు వదిలించుకోలేము. ఆయన రావాలి, ఆయన వదిలించి సంకెళ్ళు ఎక్కడ తగిలించగలము? అవి ఈశ్వరుడికి సాధ్యం. అయితే ఈశ్వరుడు వచ్చే పిగిలించవలసినవి, కానీ అవి మన తెలివితేటల వల్ల సాధ్యం కాదు. ఏమయ్యా బైబిల్ వేసంటే ఏమయ్యా, నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు. నీ తెలివి తేటలను ఉపయోగించి తెల్లబడిపోయిన ఏంటికి నల్లగా చేసుకోగలవా? నువ్వు చాలా తెలివైన వాడిని నేదవని అనుకుంటున్నావు. నీ తెలివి తేటలను ఉపయోగించి తెల్లబడిపోయిన ఒక ఇంటికి నల్లగా చేసుకోగలవా? అది రామకృష్ణ అంటాడు, ఓ సేరి పట్టి గిన్నె ఉందనుకోండి, నీకు అర్థం అవుతుందా? ఓ సేరి పాలు లేదా ఓ కిలో పాలు పట్టే గిన్నె ఉందనుకోండి, ఒక కిలో పాలు పట్టే గిన్నె ఉందనుకోండి, అందులో మీరు 10 కిలోలు తెచ్చి ఆ గిన్నె పడుతుందా? అక్కడ గిన్నె పడుతుందా? అది కిలో పాలు పడుతుంది. 10 కిలోలు పాలు తీసుకొచ్చి అందులో గిన్నెలు వేస్తే పడుతుందా? పట్టదుగా. అలాగే నీ బుద్ధితో పట్టదు కదా, ఈ పట్టంది, ఇది పట్టదు కదా, ఇది ఎలాగో పట్టదు. అలాగే నీ బుద్ధి అటువంటిది ఏది? ఒక కిలో పాలు పట్టి ఒక కిలో పాలు, ఒక కేజీ పాలు పట్టే బుద్ధే నీ బుద్ధి. అంతకంటే ఎక్కువ పట్టలేదు, అది పట్టదు. నీకు అర్థమవుతుంది, నువ్వు భగవంతుని ఎలా తెలుసుకుంటావు? నువ్వు భగవంతుని ఎలా తెలుసుకుంటావు? నీ జీవితం అంత, నీ జీవితం ఏపాటుది, నీ తెలివితేటలు ఏపాటుది, నీ ప్రయత్నం ఏపాటుది, నువ్వు చేసే సాధన ఏపాటుది ఆయన తెలుసుకోవడానికి? ఆయన అనుగ్రహించి మనల్ని సమీపించవలసిందే, కాని మనకున్న అజ్ఞానం, మనకున్న అవిద్య ఆయనే ఓడగొట్టుకోవాలి, కానీ ఆయనే ఓడగొట్టాలి. కానీ కేవలం మన ప్రయత్నం చేసినా ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. ప్రయత్నం చెయ్యొచ్చు, అంత మాత్రం చేయాలి, పని పూర్తవు. శివుల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే ఆయన నల్ల పాములు ఏం ఇస్తుంటారు, మళ్ళీ నల్ల పాములు కంఠంలో విషయం, కంఠంలో విషయం, నల్ల పాములు కట్టుకునేది పులిచర్మం, పట్టుకునేది ఏంటి? పులిచర్మం. మీరు మంచి మంచి బట్టలు వేసుకుని ఆయన దగ్గరికి వెళితే నీకు అర్థమవుతుంది. మీరు ఒంటి నిండా బంగారం ఉన్నారు, ఆయన నల్ల పాములు వేసుకున్నాడు. మీరు బంగారు పోస్తులు మెళ్ళ వేసుకుని ఆయన దగ్గరికి వెళితే నీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూసి ఏంటి పాములు వేసుకున్నారా మీరు, వీళ్ళు బంగారు వేసుకుంటారా, మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు వాడు శివుడు. ఏంటి నేను పాములు వేసుకున్నాను, వీళ్ళకి బంగారాలు ఎక్కడి నుంచి వచ్చినా అని అనుకోడు, చూసి సంతోషిస్తాడు, చూసి ఆనందిస్తాడు. మనం ఏం చేస్తామంటే మనకు లేని దిత్తలకుంటే ఆనందం ద్వేషం వస్తుంది, మనకు లేని దిత్తలకు ఏదైనా ఉంటే ద్వేషం వస్తుంది. శివుడు అలా కాదు, మీరు మెళ్ళో బంగారాలు వేసుకుని శివుడు దొరికినా సంతోషిస్తాడు, ఆయన మెళ్ళో పాములు మీ మెళ్ళో బంగారాలు, వాడు శివుడు. ఏడు నేను పులి చర్మంతో కాలక్షేపం చేస్తానంటే వీళ్ళు 10,000 రూపాయల చీరలు కట్టుకుని వీళ్ళు తిరుగుతున్నారంటే అనుకోడు శివుడు, ఆనందిస్తాడు వాడు శివుడు. ఆయనకి ఏమి లేకపోయినా నీకున్నందుకు ఆనందిస్తాడు, నీకున్నందుకు సంతోషిస్తాడు వాడు శివుడు. ఈ పుస్తకం చూసాం, పుస్తకం కూడా ఎంతో కొంత చెప్పి చదవాలి కదా. అయ్యా అంటే ఉపాసన వల్ల, నామం వల్ల నీకేమొస్తుందంటే ఉపాసన వల్ల నామం వల్ల నీకు తెలియదు అనుబంధం కలుగుతుంది. ఎప్పుడు కూడా మనస్తోడు మనం అనుబంధం పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి, మనస్తోడు అనుబంధం పెట్టుకోవాలి. మనస్తోడు మీరు గురువుతోటి కానీ ఆ ఈశ్వరుడితోటి కానీ మీరు అనుబంధం పెట్టుకుంటే, మనస్తోడు మీరు గురువుతోడు కానీ ఈశ్వరుడు అనుబంధం కంటే మీరు పవిత్రులైపోతున్నారని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యి చెయ్యిని ముట్టుకున్నప్పుడు దీని స్పర్శ ఎలా తెలుస్తుందో, ఆ ఈశ్వర ధ్యానంలో మీరు లోపల రూపాన్ని ధ్యానం చేసేవాడు నామాన్ని స్మరించుకుంటుంటే మీరు లోయల్లోకి వెళుతున్నారని, లోతుల్లోకి వెళుతున్నారని, మీరు మారు మనస్సు పొందుతున్నారని, విషయ చింతలు తగ్గిపోతానని, మీకు అవసరమైన చింతలు తగ్గిపోతున్నాయని మీకు స్పష్టంగా లోపల స్పర్శ తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈశ్వర్ దగ్గర నుంచి వచ్చిన దయ కూడా ఇది ఆయన దయే నాది కాదు అని కూడా తెలుస్తూ ఉంటుంది. అనుగ్రహం ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే మీకు అది ఇంకోటి చెప్పక్కర్లేదు. మీకు అనుగ్రహం వచ్చి మిమ్మల్ని తాకినప్పుడు, అనుగ్రహం వచ్చి మీ మనస్సును హృదయాన్ని తాకినప్పుడు ఇది నాది కాదు ఈశ్వరుని అనుగ్రహం మీకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి క్లారిటీ ఉంటుంది, అస్పష్టంగా ఉండదు. ఆ అనుగ్రహం వచ్చిందనుకోండి, మీ మార్పు రాకుండా మీరు ఆపు చేసుకోలేరు, మార్పు వచ్చేస్తుంది. అంత వేగంగా వస్తుంది అది, వేగంగా అంటే ఎప్పుడో వస్తున్నారు అప్పుడే వచ్చేసిందండి, ఎప్పుడో సుఖం వస్తుంది అనుకున్నాం అప్పుడే వచ్చేసిందండి, ఎప్పుడో శాంతి వస్తుంది అనుకున్నాం అప్పుడే వచ్చేసిందండి, ఎప్పుడో నిర్వాణ స్థితి వస్తుంది అనుకున్నాం అప్పుడే వచ్చేసింది. మిమ్మల్ని మీరు చూసి అబ్బులు పడతారు, మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపడతారు. అటువంటి స్థితి శరీరం చనిపోక అది మామూలుగా లౌకిక సుఖాలు లౌకిక విషయాలండి కాదు, అది కెరటంగా వచ్చి పడుతుంది మీరు. అది ఎలా వస్తుంది, సుఖాన్ని మీరు పొందడం కాదు, సుఖమే మీరైపోతారు. ఆ సుఖ ఆనంద స్థితి మీకు అందినప్పుడు ఆనందం అద్వైతం చేస్తుంది, వర్ణస్థలం వస్తుంది. అది మీకు అందుతున్నారని అందినప్పుడు మీ మనస్సును బయటికెళ్ళమని తోలిన అది వెళ్ళదు. పచ్చగడ్డి తినే దూడ ఒట్టిగడ్డి వైపు కొట్టినా అది వెళ్ళదు. మీ మనసుకి మీ హృదయంలో రుచి తెలిసే వరకు, మీ హృదయం తాలూకు అలవకి ఆనందం అబోధ మీకు తెలిసే వరకు మనసు బయటకు వెళతానే ఉంటుంది. ఆ లోపల అది ఏది, ఆ లోపల ఉన్న తవుణ్ణుళ్ళు ఆ దూడకు అందేవారు, అందాక ఇంకా బయటికి మీరు కొట్టినా బయటకు వెళ్ళదు. నువ్వు అలా జపం చేస్తూ ఉండవు. నువ్వు ఏమంటున్నారు అక్కడ, నీకు జపం అలవాటు ఉందనుకో, జపం చేసే అలవాటు ఉంటే జపం చేసుకుని అలవాటు ఏదో రకంగా నువ్వు బాగుపడటం, మీకు ఏదో రకంగా నువ్వు బాగుపడి ఏదో మందు నీ ఆరోగ్యం బాగుపడటం మంచిది. అయితే నువ్వు చేసే అభ్యాసం ఒక జపం ఇష్టమైతే ఆ జపం చేసుకుంటూ ఉండవు. ఆ జపం నిరంతరం సాగుతూ ఉంటే ఆ నారాయణ స్మరణ నీకు అర్థం అవుతుంది. నారాయణ నారాయణ ఆ నారాయణ స్మరణ, ఇది రాత్రి ఇది పగలని తెలియకుండా అది అలవాటు అయిపోయి దాని స్మరణ తగులు అంటే మానసిక అనుబంధం. బాగుపడితే ఏది బాగుపడాలి, మనస్సే బాగుపడాలి. అయితే మానసిక అనుబంధం పెట్టుకోవాలి అక్కడ మానసిక అనుబంధం పెట్టుకోవాలి. అది అలా నిరంతరము కొనసాగుతుంటే నీకు అక్కర్లేదు. నిరంతరము నారాయణ స్మరణ చేసుకుంటే అంటే నువ్వు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, నిరంతరం ఆ స్మరణ జరుగుతుందనుకో, ఆ జపం జరుగుతుందనుకో, అప్పుడు నీకు అక్కర్లేని భావాలన్నీ, అక్కర్లేని తలంపులన్నీ పోతాయి. మనకి యూస్లెస్ థాట్స్, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్ అంటాడు ఎవరు గీపుడు. చాలా మంది ఏం చేస్తారంటే పనికిరాని ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని పనులు చేస్తూ ఉంటారు. పనికిరాని వాళ్ళు, ఈ పనికిరాని వాళ్ళు ఏం చేస్తారంటే పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇందులోంచి మళ్లింపబడాలంటే ఈశ్వర స్మరణ లేకుండా సాధ్యం కాదు. ఈశ్వర స్మరణ లేకుండా సాధ్యమే కాదు. వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్. నువ్వు లోపల చెడ్డుద్దేశాలు పెట్టుకుని నోటితోడు సొగసుగా మాట్లాడుతావు అనుకో, నోటితోడు అందంగా మాట్లాడుతావు అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కదా, ఎవరిని మోసం చేస్తున్నట్టు. మనస్సంతా నువ్వు పాడైపోయింది, నీ అగ్నిగా ఉంది మైండ్, అందహీనంగా ఉంది. లోపల మనస్సంతా అందహీనంగా పెట్టుకుని నోటితోటి అందమైన మాట్లాడుతా అంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదా? నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదా? ఇది ఆత్మ వచ్చినా నీకు తెలియటం లేదా? ఇతర లోపల చెడ్డ బుందని బయటకు మంచి మాటలు మాట్లాడుతున్నావంటే ఇది బయట వాళ్ళు మోసం చేయడానికి మాట్లాడుతున్నావని ఆ మాత్రం కూడా నీకు తెలియటం లేదా? వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్ అంటాడు భగవంతుడు గీతలో అంటాడు. అంటే వ్యర్థమైన తలంపులు, కొంతమంది మాట్లాడుతుంటే ఆడుకు ఉపయోగపడవు మనకు ఉపయోగపడవు. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, కాబట్టి కొంత ఆ వ్యర్థమైన పనులు అవి ఎందుకు ఉపయోగపడవు? సంసారానికి ఉపయోగపడవు, ఆడికి ఉపయోగపడవు, ఎందుకు ఉపయోగపడవు? అంటే ఇటువంటి వాళ్ళు మనకి తటస్థపడుతూ ఉంటారు. లోకం కదా, రకరకాలుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళని తటస్థ వాళ్ళతో మనం వారంలో పెట్టుకోకూడదు, వారంలో పెట్టుకోకూడదు. అవి ఏదో మర్యాద చేసి పంపేస్తూ ఉంటారు మనం పక్కన తప్పుకోవాలి. మీరు చెప్పి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి పక్క తప్పుకోవడం. తాగినోడు, తాగినోడిని మనం చెప్పాలి. తాగినోడిని ఎప్పుడు మంచివాడని చెప్పాలి. ఆ దగ్గర తప్పించుకోవాలి కదా మనం. అంటే ఆ తాగి మొత్తం బుద్ధిలో నట్లని వదిలైపోతాడు. అది ఆ టైంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దొంగలు అక్కడ ఆయన చంపేశారు, ఏం చంపేశారు అంటారు చూడండి. ఇప్పుడు పెద్ద పెద్ద బందిపోటు దొంగలు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా దొంగతనం చేసినప్పుడు తాగేసి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? బాగా తాగేసి పెడతారు. అంటప్పుడు ఆ వస్తువులు మన నెల వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తే పట్టిపోతారు. ఆ బీరువా తాళాలు ఏమైనా ఇస్తే అందులోనే పట్టిపోతారు. మనం ఎదురు తిరుగుతాం కదా వాళ్ళకి, అందరూ ఇవ్వలేరు కదా. ఎదురు తిరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ మత్తులు చంపేస్తారు. అసలే మత్తులో ఉంటారు వాళ్ళు. బట్టికలు వస్తువులు మనం ఆఫ్ చేస్తున్నాం, చంపాలని చంపాలి, అప్పుడు చంపేస్తారు, చంపేస్తారు. అంటే మొన్న ఈ మధ్యన చిన్నమరం రాజు గారిని ఎవరినో అక్కడ చంపేశారు. తుని దగ్గర తోటలో, అక్కడ తుని దగ్గర తోటలో చంపేస్తే ఆ పాప పిల్లలు అంటున్నారు, ఏంటంటే మా నాన్న చంపేసిన పర్లేదు, మా అమ్మను చంపేశారు. మా నాన్న మీద కోపం ఉంటే మా నాన్న చంపించాడు, మా అమ్మ ఏం చేసింది మా అమ్మని కూడా చంపేశారని వాళ్ళు అంటున్నారు. అసలు జరిగింది ఏంటంటే అక్కడ వాళ్ళ అమ్మను చంపాలని వీళ్ళు ఉద్దేశం లేదు. ఎవరు ఈ బంధు పోట్లకి వాళ్ళ నాన్న చంపుదామని ప్రయత్నం చేస్తే వీళ్ళు తాగేసి వెళ్ళారు. వాళ్ళ అమ్మ అడ్డొచ్చు, అంటే ఆయన యజమాని భార్య అడ్డొచ్చింది. చంపుతంటే ఎలా ఊరుకుంటుంది? వెళ్ళి అడ్డేస్తే ఆయన పోటీ పొడిచి ఇవ్వని కూడా పోటీ పొడిచి ఇస్తారు. ఇవి అడ్డు లేకపోతే అడ్డు లేకపోతే ఆవిడ చంపరు. కానీ వాళ్ళ పిల్లలు ఏమంటున్నారంటే నా దగ్గరికి వచ్చి అంటే మా నాన్నక వాళ్ళకి విరోధం ఉంటే మా నాన్న చంపచ్చు, మా అమ్మని ఎందుకు చంపేశారని. వాళ్ళ అమ్మను చంపాలని చంపాడు, వాళ్ళు తాగేసి వచ్చారు, ఆవిడ అడ్డెళ్ళింది, అడ్డెళ్ళి ఎందుకు ఆవిడ కూడా చంపేశారు. అది ఏమి తెలియదు వాళ్ళకి. అంటే ఆ టైంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎవరైనా మాట అంటే భరించలేము మనం, ఎవరైనా మాట అంటే భరించలేదు. యేసు అన్నాడు శిలువు మీద, శిలువ వేస్తున్నప్పుడు, యేసుని శిలువ వేస్తున్నప్పుడు శరీరం అంతా రక్తాలు కారుతున్నప్పుడు ఎవరైతే శిలువ వేస్తున్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఏం పనులు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఓ తండ్రి వాళ్ళని ఆశ్చర్యదించు, క్షమించు. వాళ్ళని క్షమించడమే కదా ఆశ్చర్యదించు. వాళ్ళు ఏం మాట్లాడు, వాళ్ళు అజ్ఞానంలో చేస్తున్నారు, అవిద్యలో చేస్తున్నారు, మూర్ఖత్వంలో చేస్తున్నారు, తెలిసిండి చేయటం లేదు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి క్షమించి ఆశ్చర్యదించు అంటాడు. ఏంటో పక్కన శారీరక బాధ అనుభవిస్తాం. అంటే వాడు శారీరక బాధ అనిపిస్తే ఎప్పుడైతే శిలువు అంటే చాలా బాధ ఉంటుంది, ఆ శిలువు బాధ అనిపిస్తూ వాడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు వాడు దేవుడు. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైనా ఏమండి, అక్కడికి వెళ్దామండి, ఇక్కడికి వెళ్దామండి, వాళ్ళు ఎలా మాట్లాడారండి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చెప్పు. వాళ్ళ మాట్లాడటంలో పొరపాటు లేదు, మీరు ఎక్కడికి వెళ్తాం పొరపాటు. వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు చెబుతున్నారు, అలా మాట్లాడటం వాళ్ళు పొరపాటు లేదు. అక్కడికి వెళ్ళకూడదు, మనం వెళ్లి చోటుకి వెళ్ళాలి, వెళ్ళకూడదు, వెళ్ళని చోటుకి వెళ్ళకూడదని మీకు తెలియదు. అంటే మీరు వాళ్ళు అలా మాట్లాడటం పొరపాటు కదా, మీరు అక్కడికి వెళ్ళటం మీదే పొరపాటు. అంటే బుద్ధి సూక్ష్మత ఎప్పుడు కాపాడుకోవాలి, మన బుద్ధి యొక్క వివేకం మనం ఎప్పుడు కాపాడుకోవాలి. వివేకం ఎప్పుడు పాడైపోతుంది, ఆ విషయ చింతన వల్ల బుద్ధి పాడైపోతుంది. విషయ చింతన వల్ల బుద్ధి పాడైపోతుంది, ఈశ్వర చింతన వల్ల నీకు అర్థమవుతుందా? అంటే ఏమి లేదు, కామము ప్రేమ అంటూ బొమ్మ బొలిసిలాగా. అంటే ఈశ్వరుని మనం చింతిస్తున్నాం అనుకోండి, దాన్ని ప్రేమ అంటారు. ఏమంటారు? ప్రేమ అంటారు. కొంతమంది భక్తి అంటారు. ఈశ్వరుని మన మనసు చింతిస్తాం అనుకోండి, మనసే కదా, చెడ్డ చేసిన మనసే, మంచి చేసిన మనసే కదా. అని ఈశ్వరుని మన మనసు చింతిస్తాం అనుకోండి, దాన్ని కామం అంటారు, ప్రేమ అంటారు. దాన్ని కామం అంటారు, భక్తి అంటారు. ఏమంటారు? భక్తి అంటారు. ఆ భక్తి దేనికి వాట్పడరు? దేనికి? నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు, నువ్వు ఎందుకు పొట్ట అన్నం తినవచ్చు, బట్ట కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు డబ్బు వల్ల. మరి ఈ భక్తి దేనికి? నువ్వు బాగుపడటానికి, నీ మనసును పరిశుద్ధం చేసుకోవడానికి. అదే యేసు అంటాడు, నువ్వు కట్టుకునే బట్టలకి, నువ్వు తినే తిండికి ఆ మాత్రం విలువవా? శరీరం చనిపోయాక శరీరం శ్మశానం చోట ఆగిపోతుంది. శరీరం శ్మశానం చేశాక ఏ జీవుడైతే బయటికి వెళ్ళిపోతున్నాడో ఆ జీవుడిని బాగు చేసుకోవడానికి నీ బట్టలు ఇచ్చే విలువ, నువ్వు తినే అన్నానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వవా? మన కళ్ళ ఎదురుగుండానే ఈ శరీరం క్షేమం అయిపోతుంది. తుక్కుని ఎక్కడో తీసుకెళ్లి పడేస్తారు, ఈ తుక్కుని ఎక్కడో తీసుకెళ్లి పడేస్తారు. ఈ తుక్కుకి ఇచ్చే విలువ, ఈ తుక్కు కట్టుకున్న బట్టలు, ఈ తుక్కుగా అన్నం తింది, ఈ అన్నానికి ఇచ్చిన విలువ, ఈ బట్టలకు ఇచ్చిన విలువ, నీ శరీరం చనిపోయాక ప్రయాణం చేసే జీవుడు ఉన్నాడు, ఆవిడని బాగు చేసుకోవడానికి ఏం విలువ ఇవ్వవా? నీ కాలాన్ని వాడికి ఏం వర్తింపజేయవా? నీ కాలాన్ని వాడికి ఏం ఇవ్వవా? అంటే నీ మనసును బాగు చేసుకోవడానికి, నీ జీవుని బాగు చేసుకోవడానికి, మరణ శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడికి ఏమాత్రం నీ బట్టలకు ఇచ్చే విలువ, నువ్వు తినే అన్నానికి ఇచ్చే విలువ, ఆ మాత్రం విలువ కూడా ఇవ్వబా వాడిని బాగు చేసుకోవడానికి? కామము ప్రేమ అంటే కామము ప్రేమ, కామము భక్తి, కామము భక్తి. ఏమి లేదు, మనసు అలాగే ఉంటుంది. మనస్సు అది ఈశ్వరుని చింతిస్తాననుకోండి దాన్ని ప్రేమ అంటారు, ఈశ్వరుని చింతిస్తాననుకోండి దాన్ని భక్తి అంటారు. అదే మనసు విషయాన్ని చింతిస్తాననుకోండి దాన్ని కామం అంటారు. అది మనస్సే, ఆ పని చేసేది మనస్సే, ఈ పని చేసేది మనస్సే. విషయాన్ని చింతించేది ఎవరు? నీ శరీరం కాదు, మనస్సే. విషయ చింతన వల్ల ఆ మనస్సు పాడైపోతా ఉంటుంది. విషయ చింత ఈశ్వరుని చింతించడం వల్ల, ఈశ్వరుని చింతిస్తే ప్రేమ అంటారు, భక్తి అంటారు. భక్తి వల్ల మనస్సు బాగుపడుతుంది, విషయాన్ని చింతిస్తుంటే పాడైపోతుంది. అంతే నీ ముఖం అడితిప్పి బదులు ఇడితిప్పని, విషయచింతన వైపు తిప్పే బదులు నీ ముఖం అడి తిప్పే బదులు ఇడి తిప్పను. అంటే రోడ్డు మీద మురుగు గుంటలంటే ఈ మురుగు గుంటలేంటి మురుగు గుంటలేంటి అనుకుంటాం, చిరాకు పడతాం. అటువంటి మురుగు గుంటలు మన మనసులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. మన శరీరంలోని మలం బయటకు వచ్చాక ఏంటి మన మలం చూసి మనమే అసహించుకుంటాం. అది లోపల ఉన్నప్పుడు మనకేం అనిపించదు. ఈ మధ్యన డాక్టర్ గారు అంటున్నారు దగ్గరకు, ఆయన గ్యాస్ట్రీ అంటారు. ఆ డాక్టర్ గారు గ్యాస్ట్రీ అంటారు అని చదివారు. ఆయన ఈ మధ్యన డాక్టర్ ఏమంటే మనుషులు, ఈ మనుషులు ఏం చేస్తారంటే నోట్లోంచి పోసేస్తారు లోపలికి, నోట్లోంచి ఓ లోపల కుక్కేస్తారు. ఏదో అది అంటారు, ఇదంటే ఆ తిండి అంటారు, ఈ తిండి అంటారు, మాంసం పొలం అంటారు, చేపల పొలం, ఇంకేదో రకరకాలు తినేస్తారండి. రకరకాలుగా రకరకాలుగా తినేసి లోపలకు గెంటేస్తూ ఉంటారు. అది ఏ రోజుకైనా బయటికి రావాలని వాళ్ళకి తెలియటం లేదు. అంటే నోటితో తినదంటే ఆసనంతో బయటికి రావాలి. నోటితో తినేదంతా అది లోపల ఉండిపోతుంది అనుకోకండి, అది బయటికి రావాలి. బయటికి రాకపోతే చస్తారు మీరు, అది కడుపు నొప్పి వచ్చేస్తుంది. అది బయటికి రాదనుకోండి మిమ్మల్ని హాస్పిటల్లో పడే సినిమాలు చేసేస్తారు. కొంతమందికి మందులు తిన్నా ఏ బిడ్డలేస్తారు, మోషణ అవదు, మోషణ అవదు. ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి సినిమాలు మొదలెడతారు. ఈ మనుషులందరూ భక్తుల గురించి అన్నారు, జనగా జనసమూహం మీద అన్నారు. ఈ మనుషులందరికీ లోపల పోసేట్టు నేర్చుకున్నారు, కా లోపల గెంటేసి దాన్ని ఏదో రోజున మా ఆసనం అంటా బయటికి రావాలి వాళ్ళకి తెలియటలేదు. తెలియక గెంటేస్తున్నారు లోపలికి. అది సరిగ్గా వస్తుందని చెప్పడం వస్తే వస్తుంది, అదే రాదు, అదే మలబద్ధకం పట్టుకుంటుంది, అక్కడి నుంచి కడుపు నొప్పి. మొత్తం ఈ మలబద్ధకం శరీరంలో వచ్చే రోగాలకి కేంద్రం ఉన్నాడు. బయటికి విసర్జించడం చేతనం ఉంటుంది, లోపల గంటేస్తున్నారు. ఈ మధ్య గ్యాస్ట్రియాంట్రాలజీ డాక్టర్ గారు అన్నారు. కొన్నప్పుడు ఎన్ని తినేస్తారు, ఓ తినేస్తారు, అట్టాక అట్టాక రెండో తినేస్తారు. ఆ పక్కన ఎవడన్నా తిండి తక్కువ తిన్నవాడు కూర్చున్నాడు, ఆయన పట్టుకు తిరుగుతాడు, నువ్వు నా పక్కన సిద్ధం అయ్యాడు అంటాడు. అంటే ఆడు అన్ని వద్దు వద్దంటే ఇటు ముఖం మాట పడతాడు. ఆ పక్కన కూర్చున్నాడు, నాకు వద్దు వద్దంటే ఇది ఎందుకు తింటాడు పాపం, నువ్వు నా పక్కన సిద్ధమేంట, కొంత తిచ్చేస్తాడని పట్టు. నేనేమో ఎక్కువ తింటున్నావు, నువ్వు తక్కువ తింటున్నావు, వడ్డించి కూడా ఏమనుకుంటాడు, వచ్చినా నువ్వు వద్దు వద్దు అంటున్నావు, నువ్వు నా పక్కన సిద్ధం అయ్యావంటారు. నువ్వు అంటే డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే కనీసం లోపల గంటేదంట, ఏదో రోజు బయటికి రావాలి, ఈవేళ కాకపోయినా రేపైనా బయటికి రావాలన్న గుర్తుపడి మనుషులకు లేదు అని చెప్పి చిండికాడు జాగ్రత్తగా ఉంటాడు. అంటే వాళ్ళకంటే లేక చిండికాడు జాగ్రత్త, మీరు మాంసం ఎంత మాంసం పొలం తినేయండి, అవి బయటికి రావాలి. బయటికి రాకనే అంచేపు ఉంటుంది మీ పొట్టలోనే, అలా ఉండితే చచ్చిపోతారు. అంటే మనం తినేటప్పుడే అది ఎప్పటికైనా బయటకు రావాలని గుర్తుపెట్టుకోండి అంటున్నారు డాక్టర్ గారు. ఇది డాక్టర్ గారు ఓవాచ, అంటే గ్యాస్ట్రీ అంటాలి. వాళ్ళు పొట్ట తీసి వస్తారు, పేగులు, పెద్ద పేగులు, చిన్న పేగులు. అంటే ఆహార చాందోగ్య ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఆహార శుద్ధి లేకుండా, ఏంటది ఆహార శుద్ధి లేకుండా బుద్ధి శుద్ధి రాదు. నీకు ఆహారంలో శుద్ధి లేదనుకోండి, మీరు సాధన చేసిన బుద్ధికి శుద్ధి రాదని, బుద్ధికి శుద్ధి పడదు. అప్పుడు డైట్కి వెళ్ళి దాంట్లో శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం మనం. అన్నం శుభ్రంగా ఉండాలి, నీకు అర్థమవుతుంది, కూర శుభ్రంగా ఉండాలి, అన్ని బాగుండాలని, లోపలికి వెళ్ళి అన్ని బాగుండాలనుకుంటున్నావు. మరి బయటకు వచ్చి బాగుండక్కర్లేదా, నీ మాటలు లోపల నుంచి బయటకు వస్తున్నాయి, అవి బాగుండక్కర్లేదా, నీ ఆలోచనలు లోపల నుంచి బయటకు వస్తున్నాయి, అవి బాగుండక్కర్లేదా, నీ తినే మటుకు శుభ్రంగా ఉండాలా, నువ్వు తినేసి మటుకు శుభ్రంగా ఉండాలా, నీ లోపల నుంచి వచ్చే మాటలు కానీ నీ లోపల నుంచి వచ్చే ఆలోచనలకు అవి శుభ్రంగా ఉండక్కర్లేదా, నీ బట్టలు శుభ్రంగా ఉండాలనుకుంటున్నావు, మరి నీ మనసు శుభ్రంగా ఉండక్కర్లేదా. అది నువ్వు జపం చేయగా చేయగా జపం చేయగా చేయగా నీ హృదయంలో ఏ నిజం దాని నిజంలోకి వెళ్లిపోతావు. అంటే జ్ఞానులు ఏదైతే జ్ఞానం అంటున్నారో అదే భక్తులు శరణాగతి అంటారు. జ్ఞానం నీకు అర్థమవుతుంది. జ్ఞానులు ఏదైతే బ్రహ్మం అంటున్నారో అదే భక్తులు భగవంతులు అనుకుంటారు. భక్తులు భగవంతులు అంటుంటారు. అంటే వాడు కొంతమందికి ఆనంద స్థితి సమాధి స్థితి రాకుండా ఆఫ్ చేసుకుంటారు. మనం సమాధి స్థితి కోసం కొట్టుకుంటున్నాం రావాలి, అది కొంతమందికి వచ్చేస్తాంటే ఆఫ్ చేసుకుంటాం. ఆ సమాధి స్థితి రాకుండా రామకృష్ణుడు ఆఫ్ చేసుకు వచ్చి మీద పడిపోయింది సమాధి స్థితిలో. అంటే పాపం ఆయన ఎంత మంచివాడు అంటే వచ్చి ఆ సమాధి స్థితిలో మాట రాదు వీళ్ళందరికీ ఎలా ఎప్పుడు చెబుతాం. ఆ సమాధి స్థితిలో మాట రాదు. సమాధి స్థితి దాకా ఎందుకు మీరు నోటి నుండి అన్నం పెట్టుకుని మాట్లాడండి. అది కానీ మీరు నోటి నుండా ముద్ద పెట్టుకుని మాట్లాడండి. నోటి నుండా మీకు ముద్ద ఉన్నప్పుడే మాట్లాడినాడు. ఇప్పుడు ఆనందం అనే ముద్దలో ఆనందం అనే స్థాయిని వాడికి మాట్లాడకండి. మనం సమాధి స్థితిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. రామకృష్ణుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి గంటల తరపడి ఉండేవాడు. ఆడు గంటల తరపడి ఉండేవాడు. అప్పుడు స్వామీజీ అనేవారు, స్వామీజీ అంటే చిన్న బాల నరేంద్ర అనేవాడు, ఫోటోలు తీయండిరా, ఫోటోలు ఎవడని ఉంటుంది, ఫోటోలు తీయండిరా అని ఒక సమాధి స్థితిని అంటే దివ్యంగా అలాగే మహావిష్ణువులాగా ఉండేవాడు సమాధి స్థితి పొందినప్పుడు. అప్పుడు బాల నరేంద్ర అనేవాడు, ఫోటోలు తీయండిరా అన్నాడు. ఎవరిని? రామకృష్ణుడు. ఆ పక్కన ఉన్నాడు, ఎందుకు ఎందుకండి ఆ ఫోటోలు అని, మనం ఇప్పుడు ఎందుకు ఆయన ఫోటోలు తీయటంతో భవిష్యత్తులో ఆ శరీరాన్ని చాలా మంది పూజింపు చేస్తారు. పూజింపు భవిష్యత్తులో చాలా మంది ఆ శరీరాన్ని పూజిస్తారు. ఆ శరీరం కనపడాలి కదా, నేడైనా కనపడాలి కదా. అది మీకు ఎవరి దగ్గర ఫోటోలు ఉంటే తీయండి అనేవాడు నరేంద్ర. అంటే ఫోటోలు ఆయనకి అక్కడ ఫోటోలు సర్దాలు, ఈ నీళ్ళ సర్దాలు, శరీరాలు అసలు లోకమే సృష్టి లేని వాడికి సృష్టి సాధు సర్దా ఏంటి అంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఫోటోలు తీయండి అన్నవాడు. ఎవరు? నరేంద్ర అనేవాడు. ఫోటో ఏం చేసుకుంటాయంటే మన శరీరాన్ని భవిష్యత్తులో చాలా మంది పూజిస్తారు అని ఈ ఫోటో కూడా చూస్తారండి. అంటే మనం సమాధి స్థితి కోసం ప్రయత్నం చేస్తాం. వాడి సమాధి స్థితి రాకుండా చూసుకుంటున్నారు. వచ్చి మీద పడిపోతాడు ఆఫ్ చేసుకున్నాడు ఎవరు అంటే వీళ్ళకి బోధించేవాడు ఎవడో ఉంటాడు. నేను గోడ ఆ పక్కన లేను ఈ పక్కన లేను గోడ మధ్యలో కూర్చున్నాను. నేను అటు జారిపోవట్లేదు ఇటు జారిపోవట్లేదు గోడ మీద కూర్చున్నాను. ఏమన్నాడు? గోడ మీద కూర్చున్నాను. ఆ పక్కన దూకేస్తే సమాధి స్థితే, ఆ పక్కనే దూకేస్తే సమాధి స్థితే, ఆ పక్కన దూకేయాలని ఉంది నాకు కానీ దూకలేకపోతున్నాను, ఆ పక్కనే దూకలేకపోతున్నాను అని చెప్పండి. ఆ పక్కన చూస్తున్నాను, ఈ పక్కన బోధిస్తున్నాను. నేను చూడడం లేదు, బోధించడం లేదు, నాకు తెలియని విషయం ఏది బోధించడం లేదు. అటు ఉన్నది కళ్ళతోటి చూస్తున్నాను, ఇటు ఉన్నది మీకు నోటితోటి మాటలు చెప్తున్నాను. అది దూకిస్తే మీకు చెప్పేవాడు ఎవడ కనపడ్డాం? అక్కడ నాకు దూకేయాలంది కానీ ప్రయత్నం చేసి ఆఫ్ చేసుకుంటున్నాను. ప్రయత్నం చేసి అంటే నా అనుభవాన్ని మీకు పంచిపెట్టాను. నా అనుభవం మీకు వచ్చింది అనుకోండి, మీరు ఇంకో 10 మందికి పంచిపెట్టచ్చు. ఇప్పుడు ఆ గురువులో ఆనంద స్థితి మీకు అందింది అనుకోండి, ఆనందాన్ని మీరు ఇతరులకు పంచిపెట్టచ్చు. అది పంచిపెట్టి కొద్ది పెరిగే కాదని పెరిగేది కానీ పెరిగేది కాదు. ఇప్పుడు డబ్బు మీకున్న డబ్బు పంచిపెడితే తరగొచ్చు, కానీ మీకున్న ఆనంద స్థితిని, మీకున్న శాంతి స్థితిని, మీకున్న జ్ఞానాన్ని, మీకున్న దివ్యానుభవాన్ని పంచిపెట్టి కలిది పెరుగుతుంది కానీ పెరగదు. నేను బలమంతాను ఆపు చేసుకున్నాను మీ అందరి మధ్యలో ఉండటానికి. నేను సమాధి స్థితిలోకి వెళ్లకుండా మీకు అర్థమవుతుందా? ఈ లోకం లేని స్థితి శరీరం లేని స్థితి, లోకాలు లేని స్థితి శరీరం లేని స్థితి, ఈ పెంజీకటి చీకటి, ఈ పుట్టికి చావులు అనేది ఒక చీకటి. ఆ చీకటిలోంచి అవసరం పడకుండా అది చూస్తూ మీకు చెప్పటానికి శరీరాన్ని ఆపు చేసుకుంటున్నాను. గోడ బెంచి ఆ పక్కన ఉరికేయాలి అందు నాకు గోడ బెంచి ఆ పక్కన ఉరికేయాలి ఉంది కానీ అక్కడున్నది నీకు చెప్పబోతే ఆ పక్కన ఈ పక్కన నీకెలా తెలుస్తుంది? ఆ పక్కన ఏదో ఉంది, అది చూసి నీకు చెప్తున్నాను. ఆ పక్కన ఉన్నది నీకు తెలియదు. అవి చేత శరీరాన్ని ఆపు చేసుకుంటున్నాను, అంచేత సమాధి స్థితిలోకి వెళ్లకుండా బలవంతాన్ని ఆపు చేసుకుంటున్నాను. అలాగని ఒకసారి వచ్చాను, మీద పడిపోయేది సమాధి స్థితిలో. గంటలు గంటలు తరబడి ఉండేవాడు ఆనంద సముద్రంలో, ఆ శాంతి సముద్రంలో. ఇది లేకే ఈత ఈతడు కొట్టట్లేదు. అంటే నువ్వు జపం చేసినా జపం చేసి అంటే మీరు ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు ఉంటే ముందు జపం చేశాక సార్ తర్వాత ధ్యానం చేయటం మంచిది. అలా జపం అలా జపం జపం చేసిన ధ్యానం చేసిన ఇట్లా అన్నింటి యొక్క ప్రయత్నం ఏంటంటే నీ మనస్సును విషయ చింతనలోంచి మళ్ళబొట్టి, నీకు అర్థమవుతుంది, లోక చింతనలోకి దేహ చింతనలోకి అటువంటి గొడవల్లోకి నీ మనస్సును వెళ్లకుండా నీ మనస్సు ఏ అలవాట్లలోకి ఏ అలవాట్లు ఉందో అలవాట్లలోంచి నీ లాగి పట్టి లాగి. ఇప్పుడు డాక్టర్ చూడండి, ఆ నరం దొరికే వరకు లోపలికి వెళ్తాడు. ఆ నరం దొరికాక మిగతా నరాలను సెపరేట్ చేస్తాడు. సెపరేట్ చేశాక ఆ నరాలను కట్ చేస్తాడు, ఉమ్మడిగా కట్ చేసాడు, మిగతా నరాల నుంచి ఇచ్చేస్తాడు. అలాగే అన్ని చూస్తూ ఉంటాడు. నీకు దేహం తాలూకు నీకు చాలా తలంపులు ఉన్నాయి. దేహము నేనైనా తలంపు ఉంది, అది అడుగున ఉండదు, పై పైన ఉండదు, అది ఎక్కడ అడుగున ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది కట్ చేసే వరకు నీ దేహం నీ గురువు విడిచిపెట్టాడు వాడు దేవుడు. ఇక మీరు అక్కడ కోసేదే నాడు కనపడ్డం. కొన్ని నరాలు పైన కోత పెడితే ఎక్కడో ఎక్కడో ఎందు ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి నరాలు. డాక్టర్ కూడా అంచేత పెద్ద పెద్ద ఆపరేషన్ ఇద్దరు ముగ్గురు చేస్తారు, ఒకడు కలిసి చేయరు, ఇద్దరు ముగ్గురు చేస్తారు. పెద్ద సర్జరీస్ కూడా పెద్ద పెద్ద చేస్తూ ఉంటారు. ఒకటి సహాయం ఒకటి అవసరం, ఒక మాట అవసరం. ఒకసారి ఓపెన్ చేయకముందు ఒక రకంగా ఉంది, ఓపెన్ చేశాక పరిస్థితి ఒక రకం కావాల్సింది. ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఏదో అనుకుని ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేయకముందు ఒక రకంగా, ఓపెన్ చేశాక అది తేడాగా ఉండొచ్చు. అప్పుడు ఒకడు ఒకసారి మరీ తేడాగా ఉంటే ఆపరేషన్ వాళ్ళ కాదంటే మళ్ళీ కుట్టేస్తారు, కాదంటే ఒకరికొకరు సహాయం చేసుకుని చేసేస్తారు. అది పెద్ద సర్జరీస్ ఒకడు చేయడం నలుగురు ముగ్గురు చేస్తారు, ఒకరిని నిష్ఠూరం పెట్టుకోడు. అదే విడియాన్ని దేహము నేను తలంపు ఆ నరం బయట ఉండదు. పై ఎక్కడి నుంచి ఉంటుందంటే ఈ సహస్రాల నుంచి మెదడులోకి ఉంటుంది, సహస్రాల నుంచి మెదడుకు ఉంటుంది. అది స్కానింగ్ చూస్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేసినది కనపడదు, లేదంటే ఉంది. అది స్కానింగ్ చేస్తే కనపడదు, మరి ఎక్స్రే తీయించుకుంటే కనపడదు, లేదంటే ఉంది. ఎలా ఉంది? అది లోపల ఉంది, అది లోపల ఉంది. అది రమణ భగవాన్ అన్నారు, దేహము నేను తలంపకి మూల తలంపకి రూపం లేకపోయినా దానికి రూపాలు పట్టుకునే అలవాటు ఉంది. దానికి రూపం లేదు కానీ దానికి రూపాలను పట్టుకుని అలవాటం అది ఎక్కడో అట్టడుగుని ఉంటాం. నీకు కామక్రోధాల్లాగా తలంపులు బయట ఉండవు, ఇష్టాలు అయిష్టాలలాగా బయట ఉండదు. అది ఎక్కడో బాటంలో ఉంటుంది. మిగతా తలంపులను గెంతికెళ్ళి గెంతికెళ్ళి అయితే ఎన్ని తలంపులను పోగొట్టుకున్నావు నువ్వు? ఆ దేహము నేనే తలంపు లోపల ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టే అన్నారు. మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు చెట్టును కొట్టేసాము మొదలు, చెట్టును కొట్టేస్తే పోయింది అనుకుంటాం, మళ్ళీ వర్షం కురిస్తే మళ్ళీ పచ్చబడి వచ్చారు. ఇంకా లోపల వేరు ఉంది, ఆ దేహం నిన్న తలంపు వేరు లాంటిది. మిగతా తలంపులు అది దాన్ని కట్ చేయాలి, అది దాన్ని కట్ చేయకుండా కుట్టేసినా నీకు బాధ తప్పదు. అంత దూరం నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ కుట్టేయాలి, పైన కుట్లు కుట్టేయాలి, అది ఆఫ్ చేస్తారు సర్జన్. అంటే ఎక్కడో అడుగునే ఉంటుంది అది. మనకు చాలా తలంపులు ఉన్నాయి కదా, ఆ దేహము నేనంటే తలంపి జీవుడు, అదే మనస్సు, అదే చిజ్జడగ్రంథి, అదే మహామాయ. ఏంటది ఆ మహామాయ? ఆ నేనంటే తలంపులోనే మహామాయ అంత అక్కడ ఉంది. ఆ నేను నేను ఆ నేను నిజంగా లేదు, ఆ నేను నిజంగా లేదు కానీ ఉందని అనుకుంటున్నాం. ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అయ్యన్నారు. నేదో నేను అంటున్నా కదా. అంటే ఈ రెండే మనిషిని బంధించి రెండే తలంపులు, ఒకటి నేను, రెండు నాది. అయినస్సు మైనస్సు మైనస్సు అయినస్సు మై అంటే నేను నాది నేను నాది ఆ రెండు తలపులు మమ్మల్ని వెంటాడుతుంది. మీకు అర్థమవుతుందా? రెండు తలంపులు మనిషిని బంధించి లోకంతో దేహంతో విషయాలతో ఇష్టాలతో అయిష్టాలతో బంధించి దాన్ని నేననే తలంపే ఆ నేననే తలంపే ఆ నేననే తలంపు వేలుతో సహా నాశనం అవ్వకపోతే ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టే అంటే కాలప్రవాహంలో అన్ని వచ్చేస్తాయి. ఆ నేననే తలంపు ఉన్నప్పుడు స్వర్గం ఉంది నరకం ఉంది పుణ్యం ఉంది పాపం ఉంది. ఆ తలంపులో నుంచి నువ్వు బయటకు వస్తే ఏది లేదు. నువ్వు ఏదిగా ఉన్నావు అదిగా ఉంటావు. ఆ నేనున్న తలంపు నరం మీద కురుపు లాంటిది అది నేను సుఖపడినవదు. ఒక బాహ్య పరిస్థితులు బాగున్నా అది నేను సుఖపడినవదు. అది ఎక్కడి నుంచి వస్తుందో వచ్చి పడిపోతుంది ఆ నేనున్న తలంపు. అంటే నువ్వు ప్రయత్నపూర్వకం అంటే భగవంతుని స్మరించడం అంటే ప్రయత్నపూర్వకంగా నువ్వు ఈ విషయాల్లోంచి అంటే అలవాట్లలోంచి విషయాల్లోంచి నువ్వు నీకున్న పూర్వజన్మల వాసన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయటం. ఎప్పుడు భగవంతుని స్మరించడంలో బయటకు వస్తావు నువ్వు. ఇలా జపం చేయగా చేయగా అన్ని తలంపుల్ని దేహ వాసన లోక వాసన శాస్త్ర వాసన ఈ తలంపులన్నీ జపం గింటేస్తుంది. జపం గింటేస్తుంది. గింటేసి అన్ని వాసనలు పోయాక తాను కూడా పోతుంది. అన్ని వాసనలు పోయాక తాను కూడా పోతుంది. అప్పుడు నీ విడుదల కూడా నిజం నీకే వ్యక్తం అవుతుంది. ఈ నిజమైన తలంపు ఏం చేస్తుందంటే ఇక వంటిని చూపించి పక్క తప్పుకుంటుంది. సింహద్వారం ద్వారా ఆఫ్ చేయదు. నీకు అర్థమవుతుందా? లోపల డ్రాయింగ్ రూమ్ లో ఆఫ్ చేయదు. ఈ చుట్టాల వాళ్ళు కూర్చుంటారు కదా అక్కడికి ఆఫ్ చేయరు. అక్కడికి ఈ వంటింటి దాకా లాక్కుపోతుంది. వంటింటి దాకా లాక్కుపోయి అప్పుడు తప్పుకుంటుంది. అది చూపించి తప్పుకుంటుంది. అది మిగతా తలంపులన్నీ గింతే ఈ పని చేస్తుంది. ఈ మనస్సు దేవుడి గురించి ఆలోచిస్తుంది, లోకం గురించి ఆలోచిస్తుంది. ఇక అర్థమవుతుంది. ఎన్నో తంటాలు తెచ్చిపెడుతుంది. అవసరం మాటలే రాతలని మనం మాట్లాడే మాటలే మన నెత్తి మీద నుదిరి మీద రాతల కింద మారుతాను. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోడ్డు మీద దుమ్మంతా పోయేసుకొస్తుంది. ఎన్నో విషయాలు ఆలోచిస్తుంది. భగవాన్ చెప్పింది మనసు చెడ్డ విషయాల గురించి ఆలోచిస్తుంది, మంచి విషయాల గురించి ఆలోచిస్తుంది. ఎన్నో విషయాలను తలపెట్టుకుంటుంది. ఇన్ని గొడవలు ఇన్ని విషయాలను తలపెట్టుకుంటే ఈ నేనెవరన్న ప్రశ్న మటుకు నీకు రావటం లేదు. అదే మాది ఇప్పుడు ఎన్నో విషయాలు తలపెడతాను ఈ నేను. మీకు అర్థమవుతుందా? మంచి విషయాలు తలపెడుతుంది, చెడ్డ విషయాలు తలపెడుతుంది. లేదా స్వర్గంలోకి వెళ్ళిపోవాలంటుంది, మోక్షంలోకి వెళ్ళిపోవాలంటుంది, అది కావాలంటుంది, ఇది కావాలంటుంది. కానీ ఇన్ని విషయాలు తలపెడితే ఆలోచన చేస్తున్నా, ఈ నేను ఎవరో నీకు విచారణ చేయాలన్నా కూడా బుద్ధి కలగటం లేదు. ఈ లోపల నుంచి నేను అంటున్నా ఒక తలంపు నేను అన్నది, అది కూడా ఒక తలంపే. అది కూడా ఒక తలంపైన అది ఎవరు, అది ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు ద్వేషం వస్తే నేనకే, ప్రేమ వచ్చినా నేనకే, నీకు అసూయ ఇచ్చినా నేనకే, అసూయ లేని స్థితి వచ్చినా ఆ నేనకి, ఇవన్నీ ఎవరికి అన్ని విషయాలు అంటుకుంటున్నా ఈ నేను ఆ నేనెవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయటం లేదు. నాకు సంతోషంగా ఉంది అంటావు. ఆ సంతోషం ఉండే ఈ నేనెవరు, నాకు దుఃఖంగా ఉందంటావు. దుఃఖంగా ఉండే ఆ నేనెవరు, నాకు ఈ పైన అశాంతిగా ఉంది అంటున్నావు. అశాంతిగా ఉండే ఈ నేనెవరని ఆ నేను మటుకు నువ్వు బోన్ ఎక్కించడం లేదు. దాని విచారణ చేయటం లేదు. అదే నీకు రూపం లేదు, నామం లేదు. నీకు మనిషిని బంధించి రూపనామాలు, మనిషిని బంధించి మన రూపం మన నామం, మన రూపం మన నామం. వాళ్లతో మనం తాదాత్యం పొందుతాం, వాటితోటి మనం తాదాత్యం పొందుతాం. అంచేత ఆ రూపనామాల్లోంచి ఆ భగవాన్ ఏమన్నారంటే, దీనికి మన శరీరం ఏది తింటాను అన్నం తింటాం, మన శరీరం ఏది తింటుంది అన్నం తింటాం. ఈ నేను అన్నం తిండక మనం నేను నేను అది అన్నం రూపాన్ని నామాన్ని తింటాం కదా, అది అన్నం తిండక. మీరు ఒక క్షీరాన్ని పెట్టిన వద్దు అంటున్నారు, అంటే దాని ఫుడ్ ఏంటంటే నీ రూపం మీ నా నీ రూపము, నీ రూపం అందంగా ఉంది కదా, నీ పేరు అందరూ చెప్పుకుంటున్నారు కదా, అంటారు అది మీరు అన్నం తిని మీరు బతుకుతున్నారు, అది మీ రూపాన్ని పట్టుకుని మీ పేరుని పట్టుకుని అది బతుకుతుంది. ఇప్పుడు అందరికీ ఎవరి రూపం వాళ్ళకి ఇష్టం, వాళ్ళ పేరు వాళ్ళకి ఇష్టం. మీరు ఎవరో బాగోలేదంటే మీకు కోపాలు, బాగోలేదంటే రూపమే కదా. తర్వాత మీ పేరు ఒకటి ఇష్టం మీకు, మీకు మీరు ఆ పేరు గోడ మీద రాస్తేనే కానీ 10 రూపాయలు ఇవ్వడం, మరి తడుక్కుని తడుక్కుని మెరుస్తూ ఉండాలి గోడ మీద. అది ముందే చెప్తారు మా పేరు ఎక్కడ రాస్తారని. ఎందుకంటే ఈ దేహం అనేది తలంపుకే దేహం అంటే ఇష్టం, ఏది ఇష్టం నామం అంటే దానికి ఆ దేహానికి పెట్టిన నామం అంటే ఇష్టం, అది తిని అది బోదుతారు. మీరేమో అన్నం తిని అది బోదుతున్నారు, మీరు తినేది మీరు తిన్నారు, అది తినేది అది తిని అది తిని అది బతుకుతున్నారు. ఇది ఇది సంసారం. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, దేహంలో నేనే సంసారం. మీ ఇంట్లో మనుషులు ఉన్నారనుకోండి, ఇంట్లో కోడలు వాళ్ళు ఉన్నారనుకోండి, అది నీకు అనుకూలంగా ఉంటే ఉండమంటారు, లేదా పొమ్మంటారు బయట. నీకు అభ్యాసం ఏది బయటకు వెళ్ళిపో, నీ తిండి ఏదైనా వచ్చారంట. ఇంకా నీ కోడలు ముఖ్యం కాదు, ఇక్కడ లోపల నేను ముఖ్యం. ఈ నేనుకి అనుకూలంగా మీ కోడలు ఉందనుకోండి, మీతో పాటు పడి ఉండమంటారు, లేదా బయటికి పొమ్మంటారు. ఈ నేనుకు అనుకూలంగా ఉండే ఉండమంటారు. అక్కడ మీ కోడలు ముఖ్యం కాదు, మీ అబ్బాయి ముఖ్యం కాదు, ఈ నేను ముఖ్యం. ఈ నేను కాదు అనుకూలంగా ఉంటే ఉండమంటారు, లేదా బయటికి పొమ్మంటారు. ఏం చేది ఈ నేను వాళ్ళు ఉండటం, ఈ నేనుకి విశ్రాంతి లేదు, ఈ నేను సుఖం కాదు. అంటే అక్కడ మీకు కావాల్సింది ఈ నేను కానీ వాళ్ళు కాదు. ఈ మధ్యన కాకినాడ డాక్టర్ గారు ఆయన చూడటానికి వచ్చారు. ఏమంటే నేను డాక్టర్ని, మా అబ్బాయి ఇంజనీరు, మా కొడుకు కోడలు మా దగ్గర ఉంటున్నారు, వాళ్ళు ఏదో సామరకోట పక్కన ఏదో చేసుకుంటున్నాడు. నేను డాక్టర్ని, ఆయన బయటకు వెళ్ళిపోంటారు బాబంటే ఎలాగంటాడు, నా ఎలాగంటాను అతను కోళ్ళు అంటున్నాడు. మీ ఆయన సంపాదించుకుంటున్నాడు కదా, 40 రోజులు జీతం అంటున్నాడు వాళ్ళ అబ్బాయికి, ఏదో సంపాదించుకుంటున్నాడు కదా, మీ బతుకు మీరు బతకగలరు, వెళ్ళిపోండి, మీరు కాకినాడలో ఉండి వెళ్ళిపోయి కాపురం పెట్టుకుని నేను మిమ్మల్ని చూసుకుంటాను, మిమ్మల్ని చూడటం, మీరు మమ్మల్ని కూడా చూస్తాను రావచ్చు, వెళ్ళిపోయిగా ఉండమంటే అది అంటారు, మిమ్మల్ని ఇచ్చిపెట్టి మేము ఉండలేం వెళ్ళంటాను. కొడుకు ఒప్పుకున్నా కోళ్ళు ఒప్పుకోవటాలు అట్లా వెళ్ళటాను కదా. అప్పుడు ఏమన్నారు, కొంతకాలం చూడండి బలవంతాన్ని గెయిన్ చేయడం మంచిది కదా, చూడండి బయటికి వెళ్ళినంటుంది అట్లండి. సరసాన ఏర్పాటు కాపడం చూస్తారండి, అది సెపరేట్ నర్సు కాదు, అవి వెళ్ళంటాను అట్లండి. ఒక ఆవిడ అంటాను అట్లే, ఇప్పుడు మా ఖర్చులు మీరే పెట్టుకుంటున్నారు, ఉమ్మడిగా తినేస్తున్నారు, ఆ ఉమ్మడి సంసారం డాక్టర్ గారు పోషిస్తున్నారు, ఒకవేళ మీకు మా అమ్మను కూడా మీరు పోషిస్తున్నారు అని అనుకుంటే ఇక్కడ ఖర్చులు మేము ఇచ్చేస్తా ఉంటాం అట్లా వెళ్ళని అంటుంది అట్లా. ఒకవేళ మమ్మల్ని కూడా మీరే పోషిస్తున్నారు, తలంపు మీకుంటే సంసారం ఖర్చులు మేము కూడా సగం పెట్టుకుంటాం, 50% 50% వెళ్ళని అంటుంది అట్లండి. అంటే అది ఏనికి మాంగారు ఇష్టం అది ఇష్టం కాదు, ఆ లోపలిక నేనుకి వెళ్తే ఇష్టం లేదు. ఎందుకు ఎందుకు చెప్పిన లోపల ఒక నేను ఉంది కదండి, ఆ నేనుకి వెళ్తే మాంగారు చెప్పిన ఎందుకు వెళ్తా, ఆ నేనుకి వెళ్తే ఇష్టం లేదు. నీకు అర్థమవుతుందే, ఏదో మంచి వాళ్ళు ఏదో ఇచ్చిపెట్టి వెళ్ళటం ఏదో అనుకుంటాను నన్ను నేను అని చెప్పి ఆ నేను ఏదో అన్నా అలా పడి ఉంటాను. ఏం చే నేనే దానికి ఇష్టం కాబట్టి అక్కడ పడి ఉంటాం. మాంగారు ఇష్టం అని కాదండి, ఆ నేను ఇష్టం మాంగారు కంటే, అది మాంగారు వెళ్ళిపోమని ఆ నేను ఇక్కడ ఉండమని చెబుతాను అని ఆ కొంపి ఇచ్చిపెట్టిన అంటాను. కాబట్టి నేను మీకు ఖర్చులు పడేస్తాం 50% 50% అప్పుడు నేను చెప్పాను, డాక్టర్ గారు మీరు కూడా చేదస్థం కలపాలి చాలు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనకూడదు, ఉండమే ఎంతకాలం ఉంటే అంతకాలం. ఎందుకంత బలవంతాన్ని మనం ఉండకూడదు. ఆ చేసే పని ఇష్టంగా చేయాలి కానీ అయిష్టంగా చేయకూడదు. మీరైనా రోజు వెళ్ళిపోండి అని మీరు అనకూడదు, అలా అంటే మీదే పొరపాటు అవుతుంది. అలా ఉండనివ్వండి, మేము ఖర్చులు పెట్టుకుంటున్నామని ఆయన అంటాలేదు లేండి. అంటే కోళ్ళకు అనుమానం వస్తుంది, ఎందుకు వెళ్ళిపోమంటున్నారంటే మనం భరిస్తున్నారని అనుకుంటా. ఆయన అలా అనుకోవట్లేదు డాక్టర్ గారు, కానీ కోళ్ళు ఏదో ఊహించుకుంటాను. అంటే 50% ఇచ్చేస్తానన్నా 50% అని మళ్ళీ ఆయన పుచ్చుకోవట్లేదు. ఆయనకి అక్కర్లేదు, ఆయనకి సరిపడే సంపాదన డాక్టర్. అంటే ఇంతకీ ఏ మనిషి ఆలోచించినా ఏ పని చేసినా నేను కేంద్రం. అక్కడ ఏంటండి ఆ నేను కేంద్రం. నేను మీరు అందరూ చూసి నేను మిమ్మల్ని చూసి నేను ఇష్టపడుతున్నాను అంటా అనుకోండి మాట రాసుకో. మళ్ళీ ఏ నేనైతే మిమ్మల్ని అందరినీ చూసి ఇష్టపడుతున్నాను అంటుందో ఆ నేనుకి మీరు అనుకూలంగా లేరనుకోండి, మళ్ళీ మీరంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పేస్తున్నాను. అక్కడ మీరు ముఖ్యం కాదా నేను ముఖ్యం ఉండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ మీరు ముఖ్యం కాదా నేను ముఖ్యం ఉండి ఆ నేనుకి అనుకూలం ఆ నేనుకి అనుకూలంగా ఉంటే మీరు మంచివాళ్ళు. ఒకవేళ మీరు మంచివాళ్ళైనా నేనుకి అనుకూలంగా మీరు లేకపోతే చెడ్డవాళ్ళు. ఈ నేను పట్టుకుని మనం తిరుగుతున్నామండి జన్మలు. ఇది పిశాచండి, ఈ సైతాన్ గాడు. మనం ఏదైతే నేను అంటున్నాడు సైతాన్ గాడు. ఆడి మన ఆయన మనం వైకుంఠానికి వెళ్ళినవాడు అన్నాడు. వాడు స్వార్థ పూరితుడు. ఎవడన్నాడు? వాడు స్వార్థ పూరితుడు. వాడే మాయం, వాడే సైతానం, వాడే పిశాచం, వాడే దయ్యం. ఆడు రూపాలను పట్టుకుంటాడు. ఆడు తినే తిండి ఏంటంటే రూపాలు నామాలు. ఆడు తినే తిండి అన్నం తింటాడు, కాఫీ పుచ్చుకోడు. మన రూపాలు ఏదో రూపాన్ని తింటా ఉంటాడు. ఏమండి మీ రూపాన్ని ప్రేమించకుండా నేను గెంటించాలనుకోండి, మీరు ఇంకో రూపం మీద పడిపోతాడు. వాడికి మేత రూపం ఏదో రూపం ఉండాలన్నమాట, సపోర్ట్ ఉండాలి. వాడు స్వతంత్రంగా ఉండలేడు, ఏదో సపోర్ట్ ఉండాలి, ఏదో రూపం, ఏదో నామం, ఏదో సపోర్ట్గా ఉండాలి. దాని ఇక్కడ మీరు గెంటేస్తే ఆ సపోర్ట్ పట్టుకుని మళ్లీ ఆడి బతుకుతూ ఉంటాడు. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా వాడు రూపాన్ని ధ్యానం చేసుకుని ఆ రూపనామాలను చింతించుకుంటూ ఆ రూపనామాలను స్మరించుకుంటూ ఆ రూపనామాలు విడిచిపెట్టేసి ఇంకో రూపాన్ని ఇంకో నామాన్ని పట్టుకుంటాడు. వాడే సైతం. వాడు నిజమైన నేరస్తుడు. వాడు ఎవడండి? నిజమైన నేరస్తుడు వాడు. అదే మనం ఏ నేనైతే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఏ నేనైతే మనం గట్టిగా పోగొట్టుకోవడానికి సాధన చేస్తాము. రామకృష్ణుడు అంటాడు, ఆ నేను జారిపోకుండా కొంచెం అట్టే పెట్టుకుంటున్నాను అన్నాడు. నీకు బోధించుతాను. అది జారిపోకుండా ఆఫ్ చేసుకుంటున్నాడు అట్ల. అంటే మీకు బోధించోడు ఎవడ కనపడ్డాను, అది జారిపోతానంటానండి, ఉండనంటాను, ఆఫ్ చేసుకుంటున్నాడు, ఆఫ్ చేసుకుంటాడు. అది వీ బోధించటానికి ఎంతో కొంత ఇక్కడ అహంకారం లేకపోలేదు. ఎంతో కొంత ఉన్నది అది అవిద్యకి సంబంధించిన అహంకారం కాదు, బోధించడానికి విద్యకి సంబంధించిన అహంకారం అంటాడు రామకృష్ణుడు. ఎంతో కొంత ఇక్కడ అహంకారం ఉంది, ఎవరిని పాడు చేసే అహంకారం కాదు, నన్ను బంధించే అహంకారం కూడా కాదు. మిమ్మల్ని బోధించడానికి విద్యాహంకారం, అవిద్య అహంకారం కాదు, అజ్ఞాన అహంకారం కాదు. మిమ్మల్ని మీకు విద్యని బోధించడానికి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి దాన్ని పట్టుకుని జారిపోతానంటుంది, దాన్ని పట్టుకుని ఎలాడుతున్నాను అంటాడు రామకృష్ణుడు. ఇవన్నీ ఎందుకు అవుట్ ఆఫ్ ఫ్లో, అవుట్ ఆఫ్ కన్సెషన్. అంటే వాళ్ళ మాట కూడా అనుగ్రహం, వాళ్ళు మాట కూడా అనుగ్రహం. మాట కూడా చేయాలి, అది మాట కాదు, అది మాట రూపంలో ఉన్న అనుగ్రహం. అది మాట కాదు, మాట రూపంలో ఉన్న దయ. అందులో భక్తుల్లో కొంతమంది అన్నవారు ఇవి ఎంత గొప్ప గిత్తలు, ఎంత బాగున్న గిత్తలు ఇవన్నీ. అంటే విషయచింతన ఎలాగుందో, ఎలా విషయచింతన ఎలా ఉంటుందో తెలియని గిత్తలు మీరు కొంతమంది. జబ్బు వచ్చిన తర్వాత బాగొట్టుకోవడం కదా, జబ్బు ఎలా ఉంటుందో తెలియని మనుషులు మీరు కొంతమంది అనుకోవడం కదా. రామకృష్ణుడు చెప్పాడు, ఒకడు వచ్చి అన్నాడు మీ ఏదో బాగు చేస్తున్నారు, నాకు ఏదో చెప్పాలన్నది నా మాట ఎవడో వింటలేదు. మీరు ఏదో చెప్తున్నారు మిమ్మల్ని చూసి నాకు కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నది చెబుదామంటే నా మాట ఎవడో పట్టించుకుంటారు, ఎవడో వింటలేదు అంటారు. లోపల అజ్ఞానం పెట్టుకుని, లోపల అభిజ్ఞ పెట్టుకుని, లోపల అశాంతి పెట్టుకుని, లోపల అహంభావన పెట్టుకుని చెప్తా అంటే ఎవడు వింటాడు వాళ్ళు అన్నాడు. నీకు అహంభావన అని చెప్పలేదండి, లోపల లోపల కుళ్ళు పెట్టుకుని, లోపల అశాంతి పెట్టుకుని, లోపల ఉరికే ఆ లోపల అవిద్య పెట్టుకుని ఒకళ్ళు చెప్తే నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేసినా అది నటన కింద ఉంటుంది, కానీ బోధ కింద ఉండదు. వ్యక్తం చేయాలి, అది స్పోకెన్ ఎక్స్ప్రెషన్. మాటలని నీకు అనుభవం ఉండొచ్చు, నీకు బంగారం నీ హృదయం ఉండొచ్చు, దాన్ని ఇతరులకు అందించడం నీకు తెలియపోవచ్చు, అలాగే నీ హృదయంలో ఆనందం ఉన్నది, నీ హృదయంలో శాంతి ఉంది, దానికి మాటలు తొడగలకం, దానికి మాటలు తొడిగి ఇతరులకి ఎక్స్ప్రెస్ చేయడం కష్టం వచ్చు. ఇతరులకి కొంతమందికి మాటలు చెప్పారని లోపల అనుభవం ఉంటుంది, లోపల అనుభవం ఉంటుంది. రామకృష్ణ నిన్ను చంపేసుకోవడానికి చిన్న కత్తి చాలవయ్యా, ఇతరులను చంపడానికి తుపాకులు ఉండాలి. అంటే నిన్ను బాగుపడడానికి బాగుపడటానికి సరి తగు సాధన ఉంటే సరిపోతుంది. ఇతరులకు చెప్పినప్పటికీ వాళ్ళు ఇతరులకు చెప్పినప్పుడు తన తూకం ఉండాలి, తూకం లేకపోతే చెప్పలేడు. అంటే రూపం కంటే జపం ప్రధానం. మీరు దేవుడు రూపం ఉంటుంది, ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు రూపం ఉంటుంది, రాముడు నామం ఉంటుంది. అంటే రూపం కంటే నామం ప్రధానం, రూపం మీరు మర్చిపోయినా పర్లేదు. ఆ నామం అంటే రూపం కంటే నామం ఎక్కువైంది, రూపం కంటే అంటే రాముడి కంటే రాముడి నామం గొప్పదని, రాముడి కంటే కూడా రాముడి నామం గొప్పదని. అంటే నువ్వు రూపం కంటే రూపం దృష్టిలో పెట్టుకోక్కర్లేదు, ఆ నామం సరిపోతుంది. అది అయితే జపం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రయత్నంగా చేయాలి జపం, కానీ అది సహజమయ్యే వరకు చేయాలి. కొంతమంది డాక్టర్లు చూడండి ఈ మందు ఎంతకాలం వాడాలంటారు, అంటే తగ్గే వరకు వాడాలని డాక్టర్లు చెప్తారు. అలాగే నువ్వు చేసే జపం కూడా నీకు తెలియకుండా లోపల జరిగిపోవాలి, అని నువ్వు చేసే ప్రయత్నం సహజంగా జరిగిపోవాలి. నువ్వు చేసే జపం ఎఫర్ట్లెస్ గా లోపల జరిగిపోవాలి, అలా అంత సాధన చేయాలి. నువ్వు పరాగ్గా ఉన్నా లోపల నామం జరిగిపోతాడు. నీకు అది గుర్తి ఎలా వస్తుందంటే మీరు నారాయణ స్మరణ చేస్తున్నారనుకోండి, అది బాగా అలవాటు చేసుకుంటారనుకోండి. నారాయణ స్మరణ రాత్రి కడ ఎప్పుడన్నా 12 గంటలకు మెదకు వస్తుంది అనుకోండి, సడన్ గా నీ హృదయం నారాయణ స్మరణ చేస్తూ ఉంటుంది. అది పగలు తోమాలి, దాన్ని పగలు తోమితే రాత్రి అంటే మనం ఏది తింటే అదే వాసన వస్తుంది. తేనె పేద వస్తుంది, వంకాయ కూర తింటే వంకాయ కూర తేనె పోస్తాం, కానీ ఇంకొక కూర తేనె రాదు. అదే లోపల నీకు నామ పన్నెండింటికి సడన్ గా మెరుకు వస్తుంది అనుకోండి, ఏ కారణం చేత మీతే అప్పుడు హృదయంలో నారాయణ నామం, నారాయణ ఆ నామం మీ మనసు స్మరిస్తే హృదయం స్మరిస్తూ ఉంటాం. ఆ స్మరణ అంటే మీ నిద్రలో కూడా జరిగిపోతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా అదేంటది? మీ నిద్రలో కూడా స్మరణ జరిగిపోతూ ఉంటుంది. పగలు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, పగలు ఆ నామస్మరణ బాగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, నిద్రలో మీరు నిద్రపోతూ ఉంటారు, లోపల మీ హృదయంలో ఆ చింతన జరిగిపోతూ ఉంటుంది లోపల. అంచేది సాయంత్రం నిద్రపోయే ముందు ఎప్పుడు కూడా కొందరు అంటారు నిద్రపోయినప్పుడు ఎవరు ఆ బాబా వాళ్ళు కూడా ఇప్పుడు నిద్రపోయాం, పగల చెబుతుంది కానీ ఇప్పుడు నిద్రపోయినప్పుడు చెప్పొద్దు అంటారు, మళ్ళీ వాళ్ళ కళ్ళు సిద్ధం అవుతారు. సరిగ్గా సాయంత్రం వాళ్ళకి నిద్ర వచ్చేప్పుడు చెబుతారు, అయ్యి బాబు వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పకండి పగల ఉత్పన్నం చెబుతుంది కానీ వాళ్ళు ఇప్పుడు నా కళ్ళలోకి వస్తే నా నిద్ర చెడగొట్టేస్తారు. అంటే సాయంత్రం మనం నిద్రపోయే ముందు మంచి తలంపులతోటి దైవ చింతనతోటి ఉండాలి. నిద్రపోయే ముందు అరగంట అలా కొంతమంది సాయంత్రం పడుకునే ముందు అరగంట జపం చేస్తారు, అరగంట ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసి అప్పుడు స్లీప్ బాగుంటుంది. అప్పుడు మీ మనసు మీకు తెలియకుండా ఇప్పుడు ప్రయత్నం పడుకునే ముందు మీరు మనసు స్మరణ నిద్రపులు కూడా స్మరణ జరిగిపోతాను, కంటిన్యూ అయిపోతుంది. అంటే 10 గంటల టైం 8 గంటల టైం మీకు కలిసి వస్తుంది. కొంతమంది ఇలా అనేస్తారు, నిద్రపోయే ముందు ఆగొడవ ఎందుకని పగలు ఎప్పుడు చెబుతుంది కాదు ఇప్పుడు ఎందుకని వెళ్ళిపోండి అంటారు. నిద్రపోయే ముందు మరి ఆళ్ళు సిద్ధం చేస్తారంటే ఇక్కడికి రాత్రి నిద్రపోయే ముందు మీరు ఏదైనా బాగా సాధన చేయాలంటే స్మరణ బాగా చేసుకుంటే అంటే స్మరణ వల్ల స్మరణ దేనికి మీరు స్మరించగా 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 మీకు అర్థమవుతుంది. ఆ దయ్యం ఎంత పరమ పవిత్రుడు మీ హృదయం కూడా అంత పరమ పవిత్రం అవుతుంది. ఈశ్వరుడు ఎంత పరమ పవిత్రుడు ఎంత స్వచ్ఛముగా ఉంటాడు మీ హృదయం కూడా అంత పవిత్రం అవుతుంది. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారంటే హృదయ శుద్ధి లేని వాడు దేవుణ్ణి చూడలేడు, హృదయం శుద్ధి లేని వాడు దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి చూడలేడు వాడు ఆ పవిత్ర లేని మనం చూడలేడు. కొంతమంది మీ ఇంట్లో ధనం ఉన్నా కొంతమంది మీ ఇంట్లో బంగారం ఉన్నా వాళ్ళ హృదయంలో భేద వాళ్ళ కింద ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళతో తాదాప్యం పొందరు. మీకు మీ ఇంట్లో ధనం ఉందనుకోండి ధనంతో తాదాప్యం పొందరు, మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి దానితో తాదాప్యం పొందరు. కానీ మీ హృదయంలో అన్ని మీ నెత్తిన పోయిరు నెత్తిన పెట్టుకోరు వాటితో తాదాప్యం పొందరు. వాటితోటి మీరు బాగా ధనవంతులంటే మీకేమి సంతోషం కూడా రాదు. ఎంచేత దానితో తాదాప్యం లేని మరణం. ఇక కొంతమంది బయటికి ధనవంతులుగా కనిపించిన హృదయంలో పవిత్రంగా ఉంటారు, హృదయంలో భేద వాళ్ళ కింద ఉంటారు. దాని పూరింది స్పిరిట్ లోపల బీదర వాళ్ళ కింద ఉంటారు. ఇంట్లో సంపదలు ఉండొచ్చు, ఇంట్లో సంపదలు బట్ దే ఆర్ పూర్ ఇన్ ది స్పిరిట్. హృదయంలో మటుకు బీద వాళ్ళ కింద పేదరకంలోనే ఉంటారు. అంటే ఆ కల్మషం హృదయంలోకి రానివ్వరు. ఈ డబ్బు తాలూకు ఈ బంగారాలు బయట అవున్నత్యాలు ఈ అధికారాలు బయట గొడవలు చాలా ఉంటారు. బయట గొడవలు ఇవన్నీ మనం కల్పించుకుని గొడవలు. ఆ గొడవలు మీ హృదయానికి తగలినవరు. మీ హృదయానికి మీరు బయట ఎన్ని గొడవలు ఉన్నా మీ హృదయంలో పవిత్రంగా ఉంటారు, పేదవాళ్ల కింద మీ హృదయంలో ఉంటారు. దే పూర్ ఇన్ ది స్పిరిట్. వాళ్ళు ఈశ్వరుని కరుణకు పాత్రలు అవుతారు. వాళ్ళు ఈశ్వరుని ఏమి అడగక్కర్లేదు, మాకు ఇది కావాలి ఇది కావాలి మోక్షం కావాలి అడగక్కర్లేదు. నీకు అర్థమవుతుంది, వాళ్ళు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీకు యోగ్యత లేదు కాబట్టి ఆపు చేస్తున్నాడు. యోగ్యత లేకుండా ఇస్తే భరించలేరని, యోగ్యత లేకుండా ఇస్తే భరించలేరని. అంటే వాళ్ళు ఆ హృదయంలో అలా ఉన్న వాళ్ళు ఏం అడగక్కర్లేదు. వాళ్ళకి ఏది అవసరమో అది ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు మనకంటే వాడు తెలియగలవాడు, మనకంటే వాడి బుద్ధిమంతుడు. ఇందాక రామకృష్ణుడు చెప్పాను, ఓ చిన్న గ్లాసులో బింది నీళ్లు పడతాయా, ఓ చిన్న గ్లాసులో ఓ బింది నీళ్లు పడతాయా. నీకు అర్థమవుతుందో, మీ చిన్న బుద్ధికి దేవుడు దొరికించాడా? ఓ చిన్న గ్లాసులో బింది నీళ్లు పడతాయా. అలా మీ లిటిల్ మైండ్ నీకు అర్థమవుతుంది, పెట్టి మైండ్ బాగా కొరచ బుద్ధులు, బాగా చిన్న చిన్న బుద్ధులు. ఈ బుద్ధులకి దేవుడు అందుతాడా? పైగా ఈ మీ బుద్ధికి దేవుడు అందరు. ఈ చిన్న బుద్ధులకి, ఈ కొరత బుద్ధులకి, ఈ స్మాల్ మైండ్స్ కి, ఈ లిటిల్ మైండ్స్ కి, ఈ పెట్టి మైండ్స్ కి నీకు దేవుడు అందటం లేదని, దేవుడు లేడనట్టేనా? నీకు అందటం లేదని చెప్పండి, అంతేగా దేవుడు లేడని చెప్పకండి. మీ బుద్ధి ఏపాటిది, మీ తెలివితేటలు ఏపాటి, మీ జ్ఞానం ఏపాటిది? దేవుడిని తెలుసుకోవడానికి మీరు ఆయన తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. కానీ మన ఇంద్రియాలతో ఈ మనసుతో తెలుసుకోలేము. ఆయన అంతర్గాన తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. అందుకని ఈ బుద్ధితోటి, ఈ ఇంద్రియాలతోటి, ఈ మనస్తోటి మనం తెలుసుకోలేము అని చెప్తా. ఎవడైతే ఆయన అనుగ్రహించాలనుకున్నాడు, ఎవడైతే జ్ఞానంతో మోక్షంతో అలంకరించాలని ఎవడైతే అనుకుంటున్నాడు, ఆయన నిజంగా అనుకుంటే నువ్వు నిజంగా పరమ పవిత్రం చేసుకుంటూ నీ మనసును తోముకుంటూ వస్తాడు. అప్పుడు ఈశ్వరుని దయకి మీరు పాత్రులైనట్టు, ఈశ్వరుని దయకి, ఈశ్వరుని అనుగ్రహం నిజంగా మీ నెత్తి మీద ఉంటే, ఈశ్వరుని దయ నిజంగా మీ నెత్తి మీద ఉంటే, వాడు ఎక్కడ ఏ ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయో చూసి నీ మనస్సును పవిత్రం చేసుకుంటూ, నీ హృదయాన్ని పవిత్రం చేసుకుంటూ ఆయన మీదలో ప్రవేశించడానికి, ఆయన హృదయాన్ని ప్రిపేర్ చేసుకున్నాక వస్తాడు వాడి దేవుడు. వాడు ఈ హృదయాన్ని అలికి ముగ్గు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? ఆయన అడుగుతాడు, ఆయన ముగ్గు పెట్టుకున్నాక ఆయన ఎంటర్ అయ్యి ముందు అప్పుడు ఎంటర్ అవుతాడు. నువ్వు కళ్ళకి చెబుతున్నావు చెడ్డ చెయ్యొద్దని, కొన్ని రోజు ఆ కళ్ళుని చెడ్డ చేస్తాంటే నువ్వు చెప్పిన మాట ఏ రోజు కాదు, అదే కళ్ళు వినకపోతే పీక ఆవల తార అని కడలేసు. కొన్ని శాశ్వతంగా నరకంగా ఉంటాం కంటే పది రోజు గుడ్డివాడు ఉంది కానీ సరిపోతుంది. అయితే నువ్వు పని, నువ్వు చేతులు పని చేస్తూ ఉంటావు, చేతులు పని చేస్తావు, మనసు మటుకు జాపం తోడు, మనసును జాపం చూడని చేతులు చేసే పని. ఇక్కడ భగవాన్ చెప్పిందంటే చేతులు చేసే పని చేతులు చేస్తాయి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పని చేస్తాయి. నీ మనసుతోటి స్మరించుకో ఈశ్వరుని. కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. చేతులు ఏం చేస్తాయి? పని చేస్తూ ఉంటాయి. అలాగే నీ మనసుతోటి స్మరించుకో, మనసుతోటి స్మరించుకుంటూ కాళ్ళతోటి తిరుగుతూ ఉండు, చేతులతో పని చేసుకుంటా ఉండు, చేతులతోటి ఆ పని చేసుకుంటా ఉండు. ఒక మంచి తాగురు అంటాడు, ఒక మంచి పని కూడా చేయలేకపోతే ఈ చేతులు నీకెందుకు అంటాడు. నీ చేతులు, ఈ చేతులతోటి నువ్వు 100 ఏళ్ళు బతికితే 100 సంవత్సరాల లోపల ఒక్క మంచి పని కూడా నీ చేతితో చేయకపోతే ఈ చేతులు దేనికి నీకు? ఏం చేసుకుంటావు ఈ చేతులని? అదే కాళ్ళు నడవనే, చేతులనే పని చేయని. నీ మనసు మటుకి నీ మనసు ఏది స్మరించకుండా ఉండలేదు. ఒకవేళ భగవంతుని నువ్వు స్మరించడం మానేస్తే విషయాల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది, విషయ స్మరణ వచ్చేస్తుంది. అంటే మనసును అలాగే స్మరణ అలవాటు చేసేది. స్మరణ అంటే మనకి స్మరణ వల్ల ఇంకో లాభం ఏంటంటే భగవంతుడితో చుట్టరకం కలుస్తుంది. మనకు నిజమైన చుట్టం ఎవడంటే భగవంతుడే. ఈ చుట్టాలు యహానికి పనికిరారు, పరానికి పనికిరారు. కొన్ని పరం వద్దండి, ఈ లోకానికి కూడా పనికిరారు వాళ్ళు. మన చుట్టాలు చుట్టాలనుకోవడం వాళ్ళు మనకేం చేయరు. ఈ చుట్టాలు ఏదైనా మనం ఉద్ధరిస్తారని కనిపెట్టుకోండి, ఏమి చేయరు. చుట్టాలు చుట్టాలంటే ఈ చుట్టాలు, ఇంక చుట్టాల మీద చెప్పిన స్నేహితులు మెరుగు. ఏం చేయాలంటే మనకు మనసు ఇచ్చిన స్నేహితులు ఎవరైనా ఉంటే మన కష్టాలు వచ్చినప్పుడు వచ్చి కాస్తారు. చుట్టాల మీద చుట్టాలు అంటే శరీరానికి సంబంధించిన వాళ్ళు, స్నేహితులు అంటే ఎవరు మనసుకు సంబంధించిన వాళ్ళు. మనకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఒకసారి స్నేహితులు వచ్చి కాపాడతారు, ఈ చుట్టం కాపాడతారు, తినేసి ఊరుకుంటారు. చూడమంటే చూడరు కానీ పెడితే పుచ్చుకుంటారు. ఈ చుట్టాలు మనకు పనికొచ్చేవాళ్ళు ఏం చేయదు కాదు, చాలా మంది చుట్టాలు. ఈ చుట్టాలు ఎవడో వలకాళ్ళలోకి రారండు, వలకాళ్ళలో కూడా ఈ చుట్టం ఎవడేస్తాడు, ఏ చుట్టం రాదు. అవి ఆ రోజున శనివారం సాయంత్రం అయితే అసలు రారు. అయితే నీకు స్మరించుకోవడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడి చుట్టాలకు ఏర్పడదు. గాడి ఇది ఎవరు బిగ్గెస్ట్ రైట్? మనకు పెద్ద చుట్టం భగవంతుడు, మనకు పెద్ద చుట్టం ఎవడు? దేవుడే మనకు పెద్ద చుట్టం. అయితే మీరు స్మరించగా స్మరించి ఆయనతో చుట్టాలకు ఏర్పడుతుంది, ఆయనతో బంధుత్వం ఏర్పడుతుంది. నీకు అర్థమవుతుందా? ఆయనతో ఇష్టం ఒకదే ప్రేమ ఏర్పడుతుంది. ఆయన వంటింట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఏమండి గురువు గారు, సార్ రామకృష్ణ అడిగాడు ఒక భక్తుడు, ఏమండి గురువు గారు ప్రతి గురువుకి కొంతమంది ఆంతరంగికలు ఉన్నారంటారు, ఆంతరంగికలు అంటే ఏమంటారు? ప్రతి గురువుకి కూడా కొంతమంది ఆంతరింగికులు ఉంటారు, నీకు అర్థమవుతుందండి. ఆంతరింగికులు ఉంటారు, ఆంతరింగికులు అంటే ఏంటన్నాడు అంటే, ఆ గురువుకి చాలా మంది భక్తులు ఉండొచ్చు కానీ కొంతమంది ఇన్నర్ సర్కిల్ ఉంటారు. ఏంటది ఇన్నర్ సర్కిల్ అంటే ఆంతరింగికులు అంటే చాలా మంది ఆ గురువుకి శిష్యులు ఉండొచ్చు, కొంతమంది ఆంతరింగిక భక్తులు ఉంటారు. మీకు అర్థమవుతుంది ఆంతరింగిక భక్తులు అంటే ఏంటంటే, అప్పుడు ఏమన్నాడు అంటే, నేను భోసిమడితోడు కూర్చున్నాను అంటే ఇప్పుడున్నా రావచ్చు అని అడగడు వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఆంతరింగిక భక్తులు. నేను బట్టలు లేకుండా ఎప్పుడైనా కూర్చున్నా, రామకృష్ణ ఎప్పుడైనా బట్టలు లేకుండా ఆయన అక్కడ ఉన్నప్పుడు కూర్చున్నాడు, నేను బట్టలు లేకుండా కూర్చున్నాను అనుకోండి, ఆంతరంగ భక్తులు అంటే ఆ మహేంద్రనాథ్ గుప్తారు. మహేంద్రనాథ్ గుప్తా ఒక హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజులు ఆయన పేరు ఎమ్ అంటారు, అంటే మహేంద్రనాథ్ గుప్తా ఆయన పేరు ఎమ్ అని పిలుస్తారు. ఎమ్ ఎప్పుడైనా నేకెడ్డిగా ఉంటే ఆ ఇంట్లో ఆయన నేకెడ్డిగా దిగంబరంగా కూర్చుంటే వెళ్ళిపోయి ఇంకోటి పక్కన కూర్చున్నాడు. ఎవరికి ఎవరు ఈ హెడ్ మాస్టర్ కూడా ఆయన పక్కన కూర్చున్నారు. ఎవడో పరాయి కూడా వచ్చి కూర్చున్నాడు అని ఆయనకి రామకృష్ణుడికి అనిపించింది కదా. ఆయన తానే ఎవరు ఆయన ఇప్పుడు మీరు దిగంబరంగా ఉండాలనుకోండి, మిమ్మల్ని ఎవరన్నా వస్తే మీరు సిగ్గుపడతారు కానీ మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడరు. నీకు అర్థమవుతుంది ఆంతరింక భక్తులు అంటే నేను ఒకవేళ దిగంబరంగా కూర్చున్నా ఎవరైనా వచ్చి నాకు ఏం అనిపించదు, బట్ట చుట్టు పెట్టుకోవాలి అనిపించదు, వాళ్ళు ఏ ఆంతరింక భక్తులు అన్నాడు రామకృష్ణ. వాళ్ళు డైరెక్ట్ గా వంటి ఇంట్లోకి వచ్చేస్తారు. వాళ్ళు ఇన్నర్ సర్కిల్ అంటారు. ఏంటి ఇన్నర్ సర్కిల్ అంటారు? వాళ్ళ దగ్గర గురువు ఉదయంతారు, ఓపెన్ చేస్తాడు. మనం ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయడు, అప్పుడు ఓపెన్ చేస్తాడు వాళ్ళకి. మీరు దిగంబరంగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడరు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే తలుపులు చేసుకుంటారు, తర్వాత తొందర తొందరగా బట్ట చుట్టు పెట్టారు, ఏదో చేస్తారు మీకు అర్థం. అంటే అలా మీరు కనపడు ఆంతరింకులు అంటే నేను అలా కూర్చున్నా. కొంతమంది నాకు ఆంతరింకులకు వచ్చినప్పుడు నాకేమనిపించదు, వాళ్ళు ఆంతరింకులు, వాళ్ళ శరీరమే నేను, నా శరీరమే వాళ్ళు, నా బట్టలు వాళ్ళు, వాళ్ళ బట్టలు నేను. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆంతరింకులు. అయ్యా వండర్ఫుల్ గా చెప్పాడు కదా, చాలా వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎంత వండర్ఫుల్ గా ఉన్నా చూడండి ఎక్స్ప్రెషన్. నేను నేకెడ్ గా ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి నా పక్కన కూర్చుంటే నాకేం అనిపించదు, నా శరీరాన్ని చూసి నాకేం అనిపించదు, ఆడ శరీరాన్ని చూసి నాకు ఎప్పుడు ఏం అనిపించదు. వాడు నాకు ఎన్నర్ సర్కిల్, వాడు ఆంతరింగికుడు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు బట్ట చుట్టు పెట్టి కూర్చోడు రామకృష్ణుడు. తెలుసా ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నేకెడ్డిగా కూర్చున్నాడు ఇంట్లో. అట్టినప్పుడు మహేంద్రనాథ్ గప్తే వీళ్ళు ఎవరు నిండినప్పుడు లోపల రెండు అప్పుడు వాళ్ళ దగ్గర బట్ట చుట్టు పెట్టుకున్నాడు. అంశం లేదండి, వాళ్ళిద్దరు వేరు భావంలో. వేరు భావం ఉన్నప్పుడు మనకు సిగ్గేస్తుంది, మీకు అర్థమవుతుంది. వేరు భావం లేనప్పుడు సిగ్గి దానికి, మిమ్మల్ని చూసి మీకు సిగ్గేది. వాడు కూడా ఆ మహేంద్రనాథ్ కూడా నేను అనుకున్నప్పుడు వాడికి సిగ్గుతోటి పని లేదు, వాడు ఆంతరంగా ఇక్కడ. ఆ ఇన్నర్ సర్కిల్ వాళ్ళు ఏం గౌరవించరు ఎవరు. ఇప్పుడు ఆ గురువు కూడా వాళ్ళని వాళ్ళు భాగమే, వాడు వాళ్ళని వాళ్ళు భాగమే. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు మంచి నీళ్ళు కావాలా, లేదా టిఫిన్ తింటారా, కాఫీ పుచ్చుకుంటారా, టీ పుచ్చుకుంటారా, ఏదో గబగబా వాళ్ళు చేస్తారనుకోండి, వాళ్ళు మీకు ఆంతరింకులు కాదు, వాళ్ళు మీకు ఆంతరింకులు కాదు. ఆంతరింకులు కాదు కాబట్టి ఎక్కువ మర్యాద చేసేవారు వాళ్ళు, మీ ఇన్నర్ సర్కిల్ వాళ్ళు కాదు, ఎక్కువ మర్యాద చేసేయాలి. మీకు అర్థం అంటే అక్కడ ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని మేము కొత్త వాళ్ళుగా కలిపి, మనకు కొత్త వాళ్ళుగా ఆళ్ళు కనిపించినప్పుడు, మనకు ఆళ్ళు కొత్తగాళ్ళుగా కనిపించినప్పుడు ఎక్కువ గౌరవం చెయ్యాలంట. కొత్త ఏపరాలను ఎక్కువ గౌరవం చేస్తారు, వాళ్ళు మనకు కొత్తగా కనిపిస్తున్నారు. అదే మీకు ఆంతరింకులు అనుకున్న వాళ్ళని ఏమి అడగక్కర్లేదు, మంచి నీళ్ళు కావాలి అడగ వాళ్ళే వాళ్ళే చెంబు జరిగి ఆ బిందు జరిగి వెళ్ళి మంచి నీళ్ళు పుచ్చుకుంటారు. వాళ్ళే కాఫీ అక్కడ వాళ్ళే మీ మంచి ఇంట్లోకి వచ్చేసి కాఫీ కావాలంటే వాళ్ళే పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆంతరింకులు. మీరు అడగక్కర్లేదు కాఫీ కావాలని. ఒకవేళ వాళ్ళు కాఫీ కావాలంటే మిమ్మల్ని అడగరు, వంటింట్లో వాళ్ళే కాఫీ పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇన్నర్ సర్కిల్. వాళ్ళు ఎవరు? ఇన్నర్ సర్కిల్. నువ్వు ఏ పని చేసుకోండి, నీ కాళ్ళు నడుస్తున్నా, చేతులు పని చేస్తున్నా, నువ్వు ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా, లేకపోతే ఇంటికాడ కూర్చున్నా, నీ మనస్సు మట్టికి భగవంతుడితో అనుబంధం పెట్టుకుంటాడు, నీకు పెద్ద చొట్టం అవుతాడు. ఈజ్ అవర్ బిగ్గెస్ట్ చేరిట్. అది నీకు మనకు దేవుడితో చుట్టాలకు ఇష్టం లేదు. అంటే భయం ఏంటండి, నేను మనతో సేవం చేసి నేను తినేస్తాడేమో మనం. ఏనైతే మాకు ఇష్టమని నేను తీరా మింగూరుకుంటాడేమో మనం. మనతో స్నేహం చేసి మనతో చదువుగా ఉండి మనతో ప్రేమగా ఉండి ఆ లోపల నేను ఉంది కదా, నేనంటే మాకు గౌకి మింగేస్తాడు. అటువంటి ఎలా జాగ్రత్త ఇస్తాం మనం, మింగేస్తాడు. అడు చనువుగా ఉండి ఉండి ఏం చేస్తాడంటే అది మింగేస్తాడు. ఏం చేస్తే సైతాను దేని బట్టి మనం దాని ఆ లోపల దొంగనైన యాత్రా శరీరం ఉంటాడు. ఏమంటారు, యాత్రా శరీరం. ఈ శరీరం యాత్రలను పెట్టదు, ఆ లోపల మనసే యాత్రలను పెడుతుంది. దాన్ని ఏమంటారు, యాత్రలను పెట్టే శరీరం. అది యాత్రా శరీరం, గొడవలను అదే తెచ్చి పెడుతుంది. దాన్ని ఏమంటారు, యాత్ర. వాడు ఉంటాడు బాగా మాట్లాడతాడు, నీ కూడా కూడా పిలుస్తాడు, బాగున్నారంటాడు, నీతో పరిచయం గడపా అంటాడు, నీ గేది పడు ఆవుడు పడు అంటాడు, మీరు పాలు కొనుక్కుంటున్నారా, లేదా పాలు దోణ పెంచి, ఎందుకండి నీకు ఆ గొడవ? ఈ గొడవ గురువుకి ఎందుకండి? మీరు పాలు కొనుక్కుంటున్నారా, దూడలు పెంచుకుంటున్నారా అంటాడు. నీకు అన్న ఎన్న ఏదో అడుగుతాడు, ఎన్న ఏదో అడిగి మీతో పరిచయం అయ్యాక లోపల ఏమి మింగేస్తాడు, అరటిపండు మింగినట్టు మింగేస్తాడు. అది వాడితో చుట్టాలకి ఎవడు చేస్తాడు, అది చుట్టాలకి ఎవడు చేస్తాడు, ఆడితో చుట్టాలకు చేయడు. అయితే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనసుతో అనుబంధం, భగవంతుడితో అనుబంధం పెంచుకుంటే అంటే ఎక్కువ స్మరించగా స్మరించగా ఆయన సమీపంలోకి వెళ్ళిపోతాం. తర్వాత ఆయన ఊళ్ళోకి వెళ్ళిపోతాం, ఊళ్ళోకి వెళ్ళి కూర్చో. కొంతమంది రామకృష్ణుడు ఊళ్ళో కూర్చోం మన వాళ్ళు. అందులో ఎవడు సెక్రటరీ ఉన్నాడు, చాలా కాలం సెక్రటరీ చేసేటారు. ఆయన పేరు శారద. ఆయన పేరు శారదారంద. ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఒళ్ళో కూర్చోమని కూడా ఆడికి పాతికేళ్ళు ఉంటే ఈయన ఒళ్ళో కూర్చోటండి. ఆ శారదానంద పాతికేళ్ళు వచ్చేసినప్పుడు ఆడు బిఏ చదవటం అయిపోయింది, ఈడు ఒళ్ళో కూర్చోటండి. గురువుగారు నీ ఒళ్ళో కూర్చోకూడదు అంటే ఎక్కువసేపు కూర్చోవద్దులే, కొంచెం కూర్చొని లేచిపోయి నీ బరువు చూడటానికి కూర్చోమంటున్నాడు. ఎక్కువసేపు కూర్చోదు, ఎక్కువసేపు కూర్చోని మొదలండి నేను. అయితే నీ కాసేపు కూర్చుని నీ బరువు ఎంత ఉందో చూడటానికి ఒళ్ళో కూర్చోమంటున్నాను. అంటే రామకృష్ణుడి పని భవిష్యత్తులో నా శరీరం విడిచిపెట్టాక నా తాలూకు పని ఎక్కువ చెయ్యాలి నువ్వు. ఆ చేయటానికి తగిన తోకం ఉన్నారు కదా, ఒళ్ళో కూర్చోమంటున్నాను. అది కూడా చెప్పుకోడు, ఒళ్ళో ఎందుకు కూర్చోమంటున్నాడు. కొంతమంది తాకివాడు, కొంతమంది దగ్గర కూర్చోమన్నాడు, కొంతమంది ఒళ్ళోనే కూర్చోమన్నవాడు. అంచేత నువ్వు అది లోపల భగవంతుని స్మరించగా స్మరించుగా, ఆ స్మరణ వల్ల నీకు చుట్టాలకు ఏర్పడుతుంది. ఎవరితోటి? అది ఆ చుట్ట ఒక అది శరీరం తాలూకు చుట్టరకం కాదు, శరీరం తాలూకు లోపల నీకున్న ఆత్మానుబంధం. అదేంటది? ఆత్మానుబంధం. ఆ దేహం పోయినా అనుబంధం, ఆ దేహం పోయినా ఆత్మ దైవజ్ఞానం నీకు కలిగే వరకు చుట్టరకం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏది శరీరాలకు సంబంధించిన చుట్టరకాలు, ఈ నిలబడి చుట్టరకాలు కాదు. కొంతమంది చచ్చిపోయే వరకు కాపాడుకుంటారు, కొంతమంది చుట్టరకాలు బతికుండగానే కొంతమంది చుట్టాలు మాట్లాడుకోరు. వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఇంటికి బతికుండగానే దూరం అయిపోతారు చాలా మంది చుట్టాలు. అంటే నువ్వు ఎందుకు చేయమంటానంటే, సత్పురుషుడు సహవాసం, నిరంతరం ఈశ్వరుని స్మరించుకోవటం, సజ్జన సాంగత్యం, తర్వాత విచారణ చేయటం. అంటే ఏంటి, నేను లోకంలో ఎందుకు వచ్చాను, నేను చేసే పని ఏంటి, నేను సాధించిందేంటి, ఈ లోకంలో అసలు ఈ లోకంలో నేను చేసే పని ఏంటి, నా గమ్యం ఏంటి, నా డెస్టినేషన్ ఏంటి, నా గోల్ ఏంటి, అసలు నేను ఎక్కడికి వెళ్ళటం, ఇది రోజు తినటం కూర్చోవడం ఇదే పని, అసలు ఈ గమ్యం ఏంటి నువ్వు ఆలోచించుకుంటావు. విచారణ, ఈ మనస్సు అంటే ఎవరు, ఎందుకు నాకు దుఃఖం వస్తుంది, ఎందుకు నాకు అశాంతి వస్తుంది, ఏ కారణం వల్ల వస్తుంది అని విచారణ చేసుకుంటాడు. అలా విచారణ చేయగా 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 నువ్వు నిజం కాని దానికి దూరం అవుతావు, నిజంలో ప్రవేశిస్తావు, దుఃఖానికి దూరం అవుతావు, శాంతిలో అశాంతికి దూరం అవుతావు, శాంతిలో ప్రవేశిస్తావు, దేహ బుద్ధిలోంచి దూరం అవుతావు, దైవ బుద్ధికి దగ్గర అవుతావు. ఏ ఈ పనులన్నీ చేయగా చేయక మోకం ఉండగా నెమ్మది నెమ్మదిగా స్లోగానే చేయి, కంగారు పడక్కర్లేదు. కానీ నెమ్మది నెమ్మదిగా చేస్తా అంటే నీవు అంటే నీకు లోకం మీద ఉన్న మమకారం కూడా తగ్గించే ఉంటుంది. లోకంతో నీకు నువ్వు సాధన చేసేకొద్ది లోకం మీద ఉన్న మమకారం కూడా తగ్గుతుంది. కానీ శరీరానికి ఒక రోగం ఉంటే శరీరం చచ్చిపోతుంది. నీకు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, మీరు ఈ మాట ఎవరికి చెప్పకండి. మనం ఎక్కడ ఉన్నాం? కించినాడులో ఉన్నాం. ఏదో కారణం వెళ్ళా కాకినాడ వెళ్ళామనుకోండి, ఇక్కడి నుంచి మీరో పని మీద వెళ్ళొచ్చు, నేనే పని మీద అలానే అవసరం. ఏ కారణం మీద వెళ్ళాము, మీరో పని మీద కాకినాడ వెళ్ళొచ్చు, నేనో పని మీద కాకినాడ వెళ్ళు, కాకినాడ వెళ్ళొచ్చు, అలా విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఒకటి దృష్టిలో పెట్టుకున్నాం. ఇక్కడ స్వరూపాన్ని నిలిచిపెట్టేసి ఇక్కడ సద్వస్తువు నిలిచిపెట్టేసి ఏమండి, ఇక్కడ నిజాన్ని విడిచిపెట్టేసి ఏదిగా మనం ఉన్నామో దాన్ని విడిచిపెట్టేసి ఈ ప్రకృతి గొడవల్లోకి, విషయ గొడవల్లోకి ఎంత దూరం పరిగెత్తుకెళ్లిపోతాం. మళ్ళీ అన్ని సాధనలు, అన్ని జన్మలు ఎత్తే అన్ని సాధనలు చేస్తే కానీ మళ్ళీ ఇక్కడికి రాలి, మళ్ళీ మన ఇంటికి రాలేదు. మీకు నచ్చిన నష్టపోయింది గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి మనం రావాలనుకోండి, 1,000 మైళ్ళు ఎవరికి వెళ్ళిపోయి 100 మైళ్ళు వెనకొస్తే మన ఇంటికి రావు, మళ్ళీ 1,000 మైళ్ళు వెనకొస్తేనే మనం వెనకొస్తాం. మన స్వరూపాన్ని మనం విడిచిపెట్టేసి ప్రకృతిలో పడిపోయి ఎంత దూరం వెళితే అంత దూరం వెనక్కిస్తే నీ హృదయం ఉన్నది తెలుస్తుంది. కానీ హృదయాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వాళ్ళు వెనక్కి రాకుండా కదా తెలియబడదు. పదిసార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి, పదిసార్లు ఆలోచించి పని చేయండి. ముందు పని తర్వాత ఆలోచన కాదు, ముందు ఆలోచన తర్వాత పని, ముందు మాట తర్వాత ఆలోచన కాదు, ముందు ఆలోచన తర్వాత మాట. మీరు ఆ మంచి విషయాలు ఆలోచిస్తుంటే ఈశ్వరుని గురించి ఆలోచిస్తుంటే అది కూడా తపస్సే. ఈశ్వర చింతన కూడా తపస్సుతోడు సమానం. నీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఓర్పుగా భరిస్తారనుకోండి, అది కూడా తపస్సు. నీ శరీరానికి జ్వరం వచ్చింది అనుకోండి, అలా మందులు వాడినా సహనంగా అలా తరిస్తా, తగ్గే వరకు కేకలు బొబ్బలు వేయకుండా అది తరిస్తా. అది మీరు కేకలు బొబ్బలు వేయకుండా మీరు అది అలాగా భరిస్తారనుకోండి, అది కూడా తపస్సు. మీకు ఏదైనా ఇంట్లో కష్టం వచ్చింది అనుకోండి, ఆ భరించగలుగుతారనుకోండి ఆ కష్టం, అది కూడా తపస్సే. తపస్సు అంటే ఎక్కడికో పారిపోవడం కాదు, నీ ప్రారంభం కొట్టే దెబ్బలను భరించడం కూడా తపస్సే. నీ కేవలం భోజనం మానేసి కూర్చుంటే తపస్సు కాదు. ఆ దేహ ప్రారంభంలో ఏదైతే వస్తుందో అవన్నీ భరించగలిగితే నిజమైన తపస్సు. అది ఏం చేద్దాం, ప్రారంభం మళ్ళీ తిరిగి మీరు ఇష్టంగా ఎప్పుడైతే అనిపిస్తున్నారో అటువంటి ప్రారంభాన్ని భగవంతుడికి వచ్చి జన్మలో రాని ఒక జన్మ ఉన్నాం. మీరు ఎలాగైనా అనుభవించాలి, ఇష్టం లేకుండా అనుభవించండి, ఇష్టంతో అనుభవించండి. ఇష్టం లేకుండా అనిపించకుండా అనిపించింది ఇష్టంతో అనిపించండి, కోపంగా అనిపించకండి, ఇష్టంతో అనిపించండి. అనిపించడం ఎలాగ తప్పదు, అది ఇష్టంతో అనిపించండి, అది ఇష్టంతో అనిపించండి. అంటే నీ హృదయంలో నీకు తెలుసున్నా లోపల అంతర్యముగా నారాయణుడు ఉన్నాడు. నారాయణ 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 వాడిని నీ హృదయంలో తెలుసున్నా తెలియపోయినా అంతర్యామ ఉన్నాడు, వాడు ఉన్నాడు. నారాయణ అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నవాడు లోపల ఉన్నాడు ఒకటే. వీడు వేరు వాడు వేరు కాదు, నీకు అర్థమవుతుంది. అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు. వాడు మాకు తెలుసున్నావుడా, తెలుసున్నా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. వాడిని చేరుకోవడానికి, వాడి ఒళ్ళో మీరు కూర్చోడానికి మీకు అర్థమవుతుంది, వాడి స్వరూపం మీరు పొందటానికి, వాడే మీరైపోవటానికి, నీకేం ఆటంకాలు వస్తాయో చూ, లోపల ఏ అడ్డంకులు ఉన్నాయో చూసుకోండి, లోపల ఏ ఆటంకాలు ఉన్నాయో చూసుకోండి. మీకు తెలుస్తూ ఉంటుంది, కడుపు నొప్పి వచ్చింది అనుకోండి కడుపు నొప్పి తెలుస్తూ ఉంటుంది, తలకాయ పోటీ వస్తే తలకాయ పోటీ తెలుస్తూ ఉంటుంది కదా, మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఏ ఆటంకాలు లోపల ఉన్నా చూసుకోండి. ఏ విషయాల వల్ల ఇంద్రియాలు బయటకు వచ్చాయి, ఏ విషయాలు ఇంద్రియాల ద్వారా ఏ విషయాలు బయటకు వస్తాయో చూసుకోండి. అంటే ఏ విషయం వల్ల మీ మనసు చలిస్తుంది, ఏ విషయం వల్ల, ఆ విషయాలను చూసుకోండి. ఆయన నెమ్మదిగా సాధన చేసి జపం చేసి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి, అదే సాధన. అంటే మీరు లోపల ప్రయాణం చేసేటప్పుడు, హృదయంలోకి ప్రయాణం చేసినప్పుడు, మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అలా అలా తొలగించుకోండి. నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? మరి ఇంటికి మనం వెళ్ళేటప్పుడు మన లోపల ఏ ఆటంకాలు, ఏ బలహీనతలు, ఏ సంస్కారాలు, ఆ పూర్వజన్మ కర్మల మట్టి కొన్ని వాసనలు వస్తాయి, అవి ఏ అడ్డు వస్తాయి మీ అంతా మీరే చూసుకోండి. చూసుకుని జాగ్రత్తగా మీరు చూసుకుని ప్రయత్నం చేయండి. అటు తొలగించుకోండి, అటు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి తొలగించుకోవడానికి చూస్తారు ఆ బండరాళ్ళు మీరు బయటగా తీసేయలేరు. వంద జన్మ నుంచి అలవాటు ఎలాక్కడ బయటికి వెళ్ళదు, ఊరికి వెళ్ళినట్టు నటిస్తుంది. వాళ్ళని వెళ్ళదు, వంద జన్మ నుంచి అలవాటు బయటికి వెళ్ళదు. మీకు అర్థం, ఊరికి వెళ్ళినట్టు నటిస్తుంది. లేకపోతే అదే ఒకవేళ మీరు వెళ్ళి గెంటే మీరు జపం చేసి జపం చేసి గెంటేయడానికి ప్రయత్నం చేస్తే దాక్కుంటుంది. అది ఏం చేస్తుంది? అలవాటు దాక్కుంటుంది. అంటే అది లేనట్టుగా నటించి మీ బ్రెయిన్కి లేనట్టుగా నటించేదో మూలం ఉంటుంది. అని గురి అంటే మీరు చేసే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే, మీరు చేసే ప్రయత్నంలో కపటం లేకపోతే, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, మీరు చేసే ప్రయత్నం హృదయపూర్వకంగా చేస్తుంటే, అప్పుడు గురువు కలగ చేసుకుంటాడు. గురువి ఆ ఏ మూలం ఎంత బరువైన రాళ్ళు ఉన్నాయో ఏ మారుమూలకు కూడా వెళ్ళి గురువు వెళ్ళి ఆ ఇంట్లో బయటకు లాగి తగల పెడతాడు వాడే గురువు. బయటికి లాగి నీకు అర్థమవుతుంది. అంటే డాక్టర్ నరాలు ఎలా దాగుతాడు, నీ హృదయంలో బలహీనతలు గురువు అక్కడికి వెళ్ళి ఇవన్నీ బయటికి లాగి ఏది నీ ఆత్మ ఆ బ్రాహ్మీ స్థితి పొందడానికి, పూర్ణ స్థితి పొందడానికి, ఆనంద స్థితి పొందడానికి ఈ ఆటంకాలు వస్తాయి. ఆటంకాలకు సరి మనం తొలగించగలం, ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అవుతూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తాడు ఆ బండ రాళ్ళని నీకు అర్థమవుతుంది ఈస్టాడు గురువు బయటకు లాగి వాడు మీ జోలికి రాకండి, అతను తగల పెడతాడు అలవాట్లు. వాడు ఈశ్వరుడు. ఆ సర్జరీ చేసినప్పుడు నీకు బాధ పెడుతున్నాడు. ఆ సర్జరీ చేసినప్పుడు ఎలా ఉంటుంది? నీకు బాధగా ఉంటుంది, కొద్దిగా పెయిన్. మనం కలిపిసం పెట్టి ఎవరైనా నొక్కితే మిమ్మల్ని ఎలా ఉంటుందో ఆడు చేసి ఆ రాళ్ళు. అంటే ఎన్నో జన్మల నుంచి ఆ అలవాటుతో మీరు స్నేహంగా ఉన్నారు కదా, వాటిలన్నీ వాటిని లాగి బయట పెట్టేప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. మామూలుగా అవి బయటకు వచ్చేటప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది, అవి కొంచెం మామూలుగా బాధగా. ఇదే రమణ మహర్షి గారు అక్షరమాణమాలలో, అరుణాచల అక్షరమాణమాలలో భగవాన్ ఏం చెప్పారంటే, ఈ ఆపరేషన్ ఏది నాకు జ్ఞానం కలగజేసే ఆపరేషన్లో కొన్ని ఆటంకాలు నువ్వు తొలగించావు అరుణాచల తొలగించే ప్రక్రియలో నా ముఖం కూడా నలగకుండా నాకు నొప్పి కలగకుండా చేసావు అరుణాచల వేస్తాడు. నా పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా ఆపరేషన్ చేసేసావు. నువ్వు సర్జరీ ఎలా చేశావంటే నా పక్కన కూర్చున్న వాడు కూడా తెలియనాలేదు. సరసరంగా సర్జరీలో ఎంతో కొంత నొప్పి ఉంటుంది, నాకు నొప్పి లేకుండా చేసి పడేసావు సర్జరీ. ఏనైనా అంటే ఏనైనా అయితే నాకు ఇష్టము, దానికి నానేను నాకు కాకుండా చేసేసావు. నువ్వు దేవుడువా హంతకుడువా? దేవుడువా చంపేవాడు నువ్వు? హంతకుడు దేవుడు కాదు. ఇవి నేను అట్టె పెట్టి ఏది మనం ఏదైతే నేను అట్టె పెట్టి దాన్ని బొజ్జగుంచి దానికి వరాలు ఇస్తాంటారు దేవుడు. ఏనేనైతే వరాలు కోరుకుంటుందో ఆ నేనికి వరాలు ఇస్తాంటే, ఆ నేనికి మహిమలు చూపిస్తాంటే, నీకు అర్థమవుతుందో ఆ ఏదో మహిమలు ఆ మహిమ ఈమలు చూపిస్తాంటే, నేను ఆ కావాల్సింది ఇస్తాను, నేను ఆ బుజ్జిగాయని అలాగుంచి ఆడి కోరికలు అన్నీ ఇస్తాంటే నువ్వు దేవుడు. నువ్వు ఇవ్వలే సరే కదా, నీకు అది ఆ బుజ్జిగాడిని లాగి నువ్వు ఆ బుజ్జిగాడిని చంపేశావు. ఆ బుజ్జిగాడిని చంపేసిన మనిషి ఎలా వస్తాడు? అనారోగ్యంతో బాధపడేవాడు మన ఇంటికి వస్తాడు, కానీ చంపేసిన మనిషి ఎలా వస్తాడు? ఆయన చంపేశావు. ఏమంటే ఆ బుజ్జిగాడిని నువ్వు పూర్తిగా చంపేశావయ్యా. నేను నువ్వు బాగు చేస్తాను, నేను వస్తే నువ్వు ఇలా చేశావు. నువ్వు దేవుడు అని అందరూ చెప్పుకుంటాడు, నేను వచ్చాను. తీరా వచ్చిందంటే నాకు అంత కొడుకు తయారావు. నువ్వు మర్డరర్, నువ్వు దేవుడు కాదు మర్డరర్ అన్నారు. మనుషుని చంపేవాడా దేవుడు? నువ్వు నువ్వేం చేయాలి? ఈ నేను ముట్టుకోకూడదు, ఈ నేను అడిగిన ఇస్తా ఉండాలి, ఈ నేను ఊరేగించాలి, నీకు అర్థమవుతుంది, ఈ నేనికి మహిమలు చూపించాలి, ఈ నేనికి ఊరేగింపులు చేయాలి. ఇవన్నీ చేస్తావని ఏదో తెలియక అరుణాచలేశ్వరుడు దేవుడు అని ఆలు ఇది చెప్పుకుని నాకు తెలియక కూర్చి పడితే నా కంపమని చేశా. నువ్వు దేవుడువా హంసకుడువా? నాకు ఈయనంటే ప్రతి వాడికి వాడికేంటి నీకంటే ఎంత కదా. ఇంకోటి మీరు ఎప్పుడైనా మీ భర్త మీద కోపం ఉన్నారనుకోండి, మీ భర్త మీద మీ భర్త ఈ నేను గాయపరిచాడు, మీ భర్త అంటే మీకు ఇష్టం, ఈ నేను గాయపరిచాడనుకోండి, ఈ నేను లోపల మీ నేననే గాయపరిచాడు అనుకోండి, ఒకసారి వ్యధవం తిట్టేస్తారు, తిట్టేశారు వాళ్ళు తిట్టేస్తున్నారు. ఒక ఆవిడ నాకు చెప్పింది, మా ఆయన ఈ మధ్యన వ్యధవం తిట్టేశాను. ఆయన 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 అంటున్నారు నీ మాటలు భరించలేకపోతున్నాను, వ్యధవని తిట్టే నేను భరించలేకపోతున్నాను. వ్యధవని కోపం వస్తే ఒకసారి కోపం వచ్చి వ్యధవని తిట్టేసినారు అంటే భర్త కంటే ఇష్టమే, ఆ భర్త కంటే ఎవరు ఇష్టం ఉండదు. ఈ నేను ఈ నేనుకి ఏదో గాయపరిచాడు, ఈ నేనని గాయపరిచే వ్యధవని తిట్టేశాడు. ఆడని అంటున్నా ఈ వ్యధవని చెట్టుకి బాబు భరించలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈ నేను తిట్టేసి నా నేను భరించలేకపోతాను, ఈ నేనేమో వ్యధవం ఉంది భరించలేదు. ఎవరు ఆ తుకారం భరిస్తాడు కానీ ఎవడు భరిస్తాడు? అది అన్ని విధాలు పాడైపోయినాడు తుకారం. ఆ తుకారం అంటే దేవుడి కాపలాదారుడు అంటాడు, ఆడు భరిస్తాడు కానీ ఎవడు భరిస్తాడండి? తుకారం కొట్టేసేవారు ఇంట్లో అందరం. ఇది వ్యధవం తిట్టేసినాడు, ఆవిడే చెప్పింది నాకు అక్కడ కోపం తిట్టేశాను. ఆవిడ చెప్పిందమ్మా అంత కోపం ఉద్రేకపడితే నీకే నష్టం, నీ ఆయనకి నష్టం కదా. ఆవిడ ఆయన మంచోడు ఇంకా చెట్టు పడలేకపోతున్నాను మాట్లాడారు అంటే నీ భర్త కంటే ఆ నేను ఇష్టం. నీకు అంతకు చెబుతున్నాను ఉదాహరణకి, నీకు ఆ నేను బాగా ఇష్టం. ఎవరి మట్టి కాదు, నీ భర్త నీకు ఆ నేనుకు అనుకూలంగా ఉండాలి. మీకు అర్థమవుతుందో? ఆ నేను మీ లోపల నేను ముస్తాబు చేయాలి. మీ భర్త మీరు బజార్లోకి వెళ్లి బట్టలు కొనిస్తే సరిపోదు, లోపల నేను ముస్తాబు చేస్తా ఉండాలి. లేకపోతే అది మీద ఎదురుతుంది, నేను ఆ నేను ఆ నేను కోసం బతుకుతున్నాను, నేను ఆ నేను అలంకరణ చేస్తామని, ఆ నేను ఆ నేను ముస్తాబు చేస్తామని, ఆ నేను అడిగిన ఇస్తామని మీకు అర్థమవుతుందో? ఆ నేను డెకరేట్ చేస్తామని అందరూ దేవుడు అనుకుంటే నేను వచ్చాను, లేకపోతే నేను ఎందుకు వస్తాను అన్ని పాడు చేస్తా ఉంటాను, నేను ఎందుకు వస్తాను జీరా వచ్చాను అని నా నేను నాకు కాకుండా చేసేసావు. నువ్వు హంతకుడవా, చంపేవాడువా, దేవుడు నువ్వు, మర్డరరా, దేవుడు పోనీ దేహాన్ని చంపేస్తే పేడదు పోను. దేహాన్ని చంపలేదు, దేహాన్ని అలా ఉంచావు, దేహాన్ని చంపలేదు. దేహంతో తాదాప్యం పొందే, దేహంతో ఏకంగా ఉండే, దేహంతో కలిసి ఉండే నేను చంపేశావయ్యా. మొత్తానికి పోయి దేహాన్ని కూడా చంపేస్తే వదిలిపోను, మొత్తమే పేడ వదిలిపోను. దేహాన్ని చంపలేదు నువ్వు, దేహాన్ని చంప లోపల ఎవరైతే దేహంతో ఏకంగా ఉంటున్నారో, ఎవరైతే దేహంతో తాదాప్యం పొందుతున్నారో, నీకు అర్థమవుతుందే? ఆ దేహమే నేను అనుకుంటున్నారు, అలా అనుకుని వాళ్ళు చంపేశావు. నువ్వు దేవుడువా? నాకు ఏ నేనైతే బాగా ఇష్టమో ఆ నేను తీసేశావు. నువ్వు దేవుడువా, హంతకుడువా, చంపేవాడువా, దేవుడా? కొంతమంది పాలిట నువ్వు దేవుడు అవ్వచ్చు, నా పాలిట హంతకుడు. కొంతమంది దృష్టిలో నువ్వు దేవుడు అవ్వచ్చు, నేను కాదు. నా పాలిటకు మటుకు నువ్వు మృత్యు అయ్యా, నా మాలిట మటుకు నువ్వు మృత్యు. అప్పుడు 5:30 అవుతుంది. దయ అరుణాచల, జై శివ, జై శివ, జై రామ, జయ కృష్ణ, జయ కృష్ణ, జయ రామకృష్ణ, జయ జయ రామకృష్ణ, జయ రామకృష్ణ. చాలా ముఖ్యమైన మన పాయింట్ ఏంటంటే, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, సాధనం ఏంటది? అది సాధనం. అలాగే ఈ దేహంతో నీ లోపల ఏదో ఏకం అవుతాను, దేహంతో నీ లోపల ఏదైతే దేహంతో ఏకం అవుతాను, అది నీకు తెలుస్తూ ఉంటాను. అది ఏకం అయి దాన్ని ఇక్కడ విడదీసి, ఇక్కడ విడదీసి ఆ దేవుడితో ఈ దేహానికి సంబంధించిన స్మరణ ఆఫ్ చేసి దైవస్మరణ చేయాలి. దైవస్మరణ చేయగా చేయగా, దైవస్మరణ చేయగా చేయగా, ఆత్మబుద్ధి ఆత్మస్మరణ చేయగా చేయగా ఆత్మబుద్ధి కలుగుతుంది, దేహ బుద్ధి కరిగిపోతుంది, దేహ బుద్ధి కరిగిపోతుంది. నీకు ఈశ్వరుడి మీద ఈశ్వరుడి చింతన ఏమంటారు? ప్రేమ అంటారు. అదే విషయాలు చింతిస్తే ఏమంటారు? ఏమంటారు? కామం అంటారు. బాగా అర్థం చేసుకోండి. ఈ రెండు చేసేది ఒకటే మనస్సు. విషయాలను స్మరిస్తూ ఉంటే ఆ మనస్సును ఏమంటారు? కామం అంటారు. అదే ఈశ్వరుని స్మరిస్తూ ఉంటే భక్తి అంటారు. భక్తి అనవచ్చు, ప్రేమ అనవచ్చు. ఒకే మనస్సు అటు చింతిస్తుంటే ఏంటది? అది అటు చింతిస్తుంటే కామం, ఇటు చింతిస్తుంటే ఇటు చింతే భక్తి, ఇటు చింతిస్తుంటే దానికి దూరం అంతే కదా. ఈశ్వరుని స్మరించగా స్మరించగా ఇంద్రియ విషయాలకి దూరం అవుతూ ఉంటాం. నువ్వు అటు వెళ్ళే బదులు అటు ఎంజాయ్మెంట్ జోలికి వెళ్ళి వాళ్ళకి పెర్ఫెక్షన్కి వెళ్ళు. నువ్వు ఎంజాయ్మెంట్కి జరుగుతున్నావు, ఎక్కడ జరుగుతున్నావు? ఈ భోగాలు అనిపించాలన్న ప్రవృత్తికి జరుగుతుంది. అటు జరిగే బదులు ఇటు జరుగు. ఎంజాయ్మెంట్ ఇది అనదారు, పెర్ఫెక్షన్ వేరు, ఎంజాయ్మెంట్ వేరు. కొంచెం అటు ఇటు నువ్వు ఎంజాయ్మెంట్ తప్ప ఎంజాయ్మెంట్ వైపు పోగుతున్నావు, ఎంజాయ్మెంట్కి పోగుతున్నావు. నువ్వు పాకిది పెర్ఫెక్షన్ వైపుకి పాత, అటు వెళ్ళేది ఇటు వెళ్ళి సరిపోదు. నువ్వు అటు ఎడుతున్నావు కదా, ఇటు ఇటు సర్దుకో. నీ ముఖం ఇటు పెట్టి ఇటు అటు ప్రయాణం చేసే బదులు ఇటు ప్రయాణం చేసి సరిపోదు. ఆచార్యుల వారు ఏమన్నారు? దేహం ఇచ్చినా పర్లేదు, ఆ దాని మీద నేనని బుద్ధి పెట్టాడు, కొంపతు చూశాడు దేవుడు. దేహం ఉన్నా పర్లేదు, ఆ దేహం నేనే బుద్ధి పెట్టాడు, దాన్ని ఊడగొట్టుకోలేకపోతున్నావు. ఆ దేహం ఇచ్చేసి వదిలేకపోయినా పర్లేదు, ఆ దేహం నేనే బుద్ధి పెట్టాడు, అంచేత నేను సొంతం ఇస్తున్నాను, నేను దుఃఖపడుతున్నాను, పుణ్యకర్మ అనుభవిస్తున్నాను, పాపకర్మ అనుభవిస్తున్నాను, ఆ దేహం నేననే బుద్ధి పెట్టడం వల్ల ఈ గొడవలు అన్నీ కోస్తున్నాం, అది పోతే అన్నీ పోతాం.